మనము మన తలలు వంచుకుందాము. ప్రియమైన దేవా, ఈ మధ్యాహ్నము మరొకసారి మేమంతా కలిసి కూడుకునే ఈ భాగ్యమును కలిగి ఉన్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. మరియు ప్రభువా, మరలా ఇక్కడ నీ ప్రజల ఎదుట మేము నిలబడి మరియు ఈ ఘడియ కొరకు అత్యంత అవసరమని మేము బలంగా భావించే ఈ వర్తమానమును తీసుకురావడానికి మా హృదయములు ఈ ఘడియ కొరకు ఎంతగా తృష్ణగొన్నాయో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ కొన్ని రోజులను నీవు మాకు కేటాయించావు. మరియు ప్రియమైన దేవ, మాకు మార్గదర్శకత్వము చేయడానికి మరియు మాకు మార్గమును నిర్దేశించడానికి నీ కనికరము గల హస్తము మాపై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మరియు ప్రభువా, మాకు అవసరమైన వాటిని మాకు అనుగ్రహించుము. ఏలైనగా నిన్ను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మా హృదయములు తృష్ణగుంటున్నాయి. తెల్లబారి పరిపక్వము చెందిన గొప్ప పంట పొలమును మేము చూస్తున్నాము. మరియు ఆ ధాన్యము ఇప్పుడు గొప్ప నూర్చడి సమయమునకు సిద్ధమైనదని ఎరిగి ఉన్నాము. ప్రియమైన దేవ, మా చుట్టూ ఉన్న తొక్కలను నీవు ఒలిచివేస్తావని మేము ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఈ రాబోయే కొన్ని రోజులు మేము కుమారుని యొక్క సన్నిధిలో పడి ఉండి మరియు దేవుని రాజ్యమునకై పరిపక్వము చెందుదుముగాక. పాడబోయే ప్రతి పాటను ఆశీర్వదించు ప్రభువా. ప్రతి ప్రార్థనను ఆశీర్వదించు మరియు ప్రార్థించబడే ప్రతి ప్రార్థనకు జవాబునిమ్ము. తప్పిపోయిన ప్రతి ఒక్కరిని రక్షించుము. దారి తప్పిపోయిన వారిని తిరిగి జీవం గల దేవుని ఇంటికి మరియు సహవాసమునకు పిలువుము. దేవా, మా ఆలయములోనికి వచ్చే ప్రతి వ్యాధిగ్రస్తుడిని నీవు స్వస్థపరచాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఈ కూటముల ముగింపులో మా మధ్య ఒక్క బలహీనుడు కూడా ఉండకుండునుగాక. మరియు ప్రియమైన దేవా, పిదప మా నిమిత్తమైతే ఈ ఘడియలో సంగమై ఉన్నామని బయటకు పిలువబడిన వారమని చెప్పుకుంటున్న మమ్మల్ని ఈ కడవరి దినమున ఈ అద్భుతమైన సహవాసములో పాలు పొందడానికి ప్రపంచ వ్యాప్తంగా బబులోను నుండి బయటకు వచ్చిన వారిని దేవా నీవు ఎంతగానో ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మేము నిజంగా ఆకలితో ఉన్నాము మరియు మాకు తెలిసినటువంటి ఈ లోకములోని సమస్త విషయాల నుండి ఖాళీ చేయబడ్డాము. ప్రభువా, మమ్మల్ని సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును ప్రక్కన పెట్టాము మరియు ఇప్పుడు మా ముందుంచబడిన ఈ పందెములో మేము ఓపికతో పరిగెత్తుదుముగాక. తండ్రి, దానిని అనుగ్రహించుము. మరియు మేము లోపలికి వచ్చినప్పుడు ఉన్నదానికంటే ఈ కూడిక ముగిసేసరికి మేము మరింత నింపబడిన వారిగా, మరింత బలమైన వారిగా, మెరుగైన క్రైస్తవులుగా ఉందుముగాక. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. ఏలైనగా యేసు నామములో మేము దీనిని అడుగుతున్నాము, ఆమేన్. ఈ రాత్రి నేను కొంతకాలంగా ఎదురు చూసిన ఒక గొప్ప భాగ్యము ఇదేనని నేను భావిస్తున్నాను. ఒకరోజు నేను నా భార్యతో చెప్తూ ఆలయానికి వెళ్ళుటకు వేచి ఉంటూ నాకు చాలా ఉద్రిక్తత కలుగుతున్నది అని అన్నాను. నాకు ఇతర స్నేహితులు ఉన్నారు. అవును, ప్రపంచ వ్యాప్తంగా నాకు స్నేహితులు ఉన్నారు. అయితే ఇక్కడున్న ఈ ఆలయం విషయంలో ఏదో ఉన్నది. దేవుడు ఇక్కడ భూమి మీద నాకు జీవమునిచ్చినప్పుడు నేనిక్కడున్న ఈ మట్టిలో నుండే తీయబడ్డాను మరియు ఆయన ఆలస్యం చేసినట్లయితే నేనిక్కడే ఒక చోట పాతిపెట్టబడతాను అని నేను అనుకుంటున్నాను. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను ఇక్కడే ఒక చోట కనుగొంటాడు. అయితే నేను జెఫర్సన్ విల్ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఏదో విషయం ఉందన్నట్లు అనిపిస్తుంది. మొన్నటి దినమున నాకు చాలా ఒంటరితనంగా అనిపించింది. నేను నా భార్యతో ఇట్లన్నాను. నేను ఇట్లు చెప్పాను, నాకు బెంగ కలుగుతుంది. మరి దేని గురించి నాకు బెంగగా ఉన్నదో నాకు తెలియదు. అది ఒకవేళ ఆ ప్రజలు నా కొరకు ప్రార్థించడమే కావచ్చును. నేనిట్లన్నాను, సరే, చేయడానికి నాకు తెలిసిన ఒకే ఒక్క పని ఏమిటంటే వెనకకు వెళ్లి మరియు కొద్ది దినాలు కూడికలు ఏర్పాటు చేసి ప్రభు దగ్గర నుండి మనము ఏదైనా పొందుకోగలమేమో అని చూడటమే. బహుశా మనము దేనినో తెలుసుకోవాలని ఆయన కోరుతుండవచ్చును. మరియు ఇప్పుడు మన ముందున్నట్టి గొప్ప ప్రాముఖ్యమైన అంశం ఏదనగా వివాహము మరియు పరిత్యాగము. మరియు ఒక ప్రశ్న ఉన్నట్లయితే ఒక జవాబు ఉండవలసి ఉన్నది. ఒక జవాబు లేకుండా ఒక ప్రశ్న అనేది ఉండదు. అది ఏమైనప్పటికీ దానికి ఒక జవాబు ఉండవలసి ఉన్నది. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయమున నేను దాని గురించి మాట్లాడగోరుచున్నాను. మరియు పిదప, రేపు రాత్రికి మనం పైన అక్కడ ఆ పాఠశాలని ఏమని పిలుస్తారు? పార్క్ వ్యూ ఆడిటోరియం. ఏంటండి అది? పార్క్ జూనియర్ హై. అదెక్కడో ఎంతమందికి తెలుసు? మంచిది. సహోదరుడా నెవిల్, వారు బయట గుర్తులను కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. అవునా? అది సరిగ్గా ఇక్కడే దాదాపు 35 మైలు ఉంటుంది మరియు అక్కడ ఒక గుర్తు ఉంటుంది. మీరు వెనుకకు తిరిగి రోడ్డు దిగాలి. అది ఎత్తులో ఉన్న ఒక చక్కని భవనం. మీరు మీ చేయి పెట్టుకుని మరియు మీరు రాసుకోవాలనుకున్న దానిని రాసుకోవడానికి వీలుగా ఉండే కుర్చీలు దానిలో ఉన్నాయి మరియు మొదలుగునవి ఉన్నాయి. మరియు ఇక్కడ ఆలయంలో జరిగే కూడికలలో క్రిక్రిసి ఉండే దానికంటే దానిలో మీరు కొంచెం ఎక్కువే ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ చాలా స్థలం ఉంటుంది. విశాలమైన పార్కింగ్ స్థలం ఉంటుంది. ఇప్పుడు మనము కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయాల్సి వచ్చిన ఒక చిన్న నియమమును వారు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే 6:30 వరకు ఆ మైదానంలోనికి రాకూడదు. మరియు ఏ సమయానికి 6:30 అక్కడికి చేరుకోవడం అనేది మంచి ఆలోచన అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 6,000 మంది కూర్చోగలిగే మరొక ఆడిటోరియం ఇక్కడ పట్టణంలో వారు కలిగి ఉన్నారు. మనము దీని విషయంలో నిజంగా బాగుగా ప్రవర్తిస్తే ఆ మరొక దానిని ఇంకెప్పుడైనా ఒక పెద్ద కూటమి కొరకు వారు మనకు ఇవ్వవచ్చు. బహుశా ఈ వేసవిలో నేను విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏదో ఒక సమయంలో ఉండవచ్చును. కాబట్టి మనము ఎంతవరకు కూర్చోగలుగుతామని నేను అనుకుంటున్నానంటే అక్కడ మనం ఎంతమందిని కూర్చోబెట్టగలము? 4,000 మంది. కాబట్టి మీరు చూడండి, మనకు బాగానే స్థలం ఉంటుంది, ఎలాంటి తొక్కిసలాట ఉండదు. మరి కావున 6:30 వచ్చేయండి. మరియు పిదప ప్రతి ఒక్కరూ సరైన సమయంలో లోపలికి రాగలరు. అందరూ ఒకేసారి రావచ్చు. మరియు మీరు కూర్చోడానికి ఒక మంచి కుర్చీని కలిగి ఉంటారని నేను నిశ్చయముగా చెప్పగలను. అది ఈ విధంగా ఎత్తుగా ఉంటుంది. మరియు మీరు రాసుకోవడానికి ఇంకా నోట్స్ మరియు తదితరమైనవి రాసుకోవడానికి అనుకూలమైన చోటు ఉన్నది. మరియు ప్రభుచితమైతే అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఈ రాత్రి, ఇది బుధవారం రాత్రి ప్రార్థనా కూడిక అయ్యుండగా ఈ స్థలము దాదాపు నిండిపోయింది. కాబట్టి రేపు రాత్రే మనం వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ పట్టణంతగా జనులు వస్తే మనం అక్కడికి వెళ్లగలుగుతామన్న ఆశతో మేము దానిని అద్దెకు తీసుకున్నాము. కానీ అది అక్కడికి వెళ్లడం, రేపు రాత్రే అక్కడికి వెళ్లడం ఉత్తమమని నేను నమ్ముతున్నాను. సహోదరా నెవిల్, నీవు ఆ విధంగా అనుకోవడం లేదా? మరియు అది ఒక మంచి ఆలోచనగా ఉంటుందని ఎంతమంది అనుకుంటున్నారు? మరియు అప్పుడు మనం చాలా స్థలమును కలిగి ఉండవచ్చును. అది ముందే అద్దెకు తీసుకోబడినది. ఇక్కడ సంఘములో కొందరు సహోదరులు దానికి వెల చెల్లించారు. అది మాకు ఒక్క రాత్రికి కేవలం $50 పడింది. మరియు అన్ని చోట్ల అదే విధంగా ఉంటే బాగుండునని నేను కోరుతున్నాను. ఒక రాత్రికి $50 అంతమంది సరిపడేది ఉంటే బాగుండును. ఒక చక్కని క్రొత్త భవనము, మంచి వేదిక. మరియు కానీ మనము, అవును, మేము కానుకలు పడతామని నేను అనుకుంటున్నాను. మరియు ఆ వ్యక్తులు, వారు మాత్రమే దాని కొరకు చెల్లించాలని మేము కోరడం లేదు. మేము దానికి చెల్లిస్తాము, వారికి తిరిగి చెల్లిస్తాము. అయితే మాకైన ఖర్చు వచ్చాక మంచిది. అప్పుడు అవును, మేము కానుకలు పట్టడం ఆపేస్తాము. మేము పట్టము. మాతో ఎవరైనా క్రొత్త వారు ఉన్నట్లయితే చెప్తున్నాను, మేము దాన్ని, అనగా ప్రజలను డబ్బు కోసం ఎన్నడూ అడుక్కోవద్దని, బ్రతిమాలవద్దని, ఒత్తిడి చేయవద్దని మా నియమముగా పెట్టుకున్నాము. మేము కానుకల పాత్రను పంపిస్తాము. మరది కేవలం ఒక మతపరమైన చర్య అయి ఉన్నది. అనేక సార్లు నేను కనీసం ఆ కానుకల పాత్రను కూడా పంపకుండా ఉండడానికి ప్రయత్నించాను, కానీ అది పనిచేయదు. చూశారా? ఎందుకంటే ఇవ్వడం అనేది మన మతములో ఒక భాగమై ఉన్నది. అది మన విధి నిర్వహణలో ఒక భాగమై ఉన్నది. అది కేవలం ఒక రూపాయి అయినా, లేదా అది ఎంతైనా, లేదా ఒక పైసా అయినా పర్వాలేదు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఒకరోజు ఒక విధవరాలు ప్రక నుండి వెళ్లడాన్ని యేసు చూశాడు. మరి అక్కడ ధనవంతులు ఆ కానుక పెట్టెలో వారి ధనమును వేస్తున్నారు. మరియు ఈ విధవరాలక్కడికి వెళ్లినది. బహుశా ఆకలితోనున్న 2 చిన్న పిల్లలు ఆమె ప్రక్కన నడుస్తూ ఉండవచ్చును. మరి ఆమె తనకున్నదంతా ఇచ్చివేసినది, 3 కాసులను ఇచ్చివేసినది. మరియు యేసు ఇట్లన్నాడు, ఎవరు ఎక్కువ ఇచ్చారు? ఇప్పుడు నేను గనక అక్కడ నిలబడి ఉంటే, సహోదరి అలా చేయవద్దు, మేము, చూడు, మా దగ్గర చాలా డబ్బు ఉన్నది అని చెప్పి ఉండేవాడిని. కానీ ఆయన ఆమెను అస్సలు ఆపలేదు. చూశారా? మార్గంలో ఆమె కొరకు ఆయన ఇంకా గొప్పదానిని కలిగి ఉన్నాడని ఆయనకు తెలుసు. కావున చూడండి, తుదకు మహిమలో ఆమెకు ఒక గృహము ఉన్నది. ఆమె అక్కడికి వెళ్లబోతున్నది. మరియు ఆయన ఆమెను అస్సలు ఆపలేదు. ఆయన ఆమెను, ఆమె యొక్క 3 కాసులను వేయనిచ్చాడు. ఎందుకనగా ఆమె దానిని చేయాలని కోరినది. మరియు ఆమె పిల్లలను కలిగి ఉండి, మరియు ఒక విధవరాలయ్యుండి, మరియు బ్రతకడానికి 3 కాసులను మాత్రమే కలిగి ఉండి ఆమె దానిని చేయడానికి ఇష్టపడవలసి ఉన్నది. ఆమె దానిని చేయడానికి ఇష్టపడవలసి ఉన్నది. కాబట్టి మీరు చూడండి, ప్రజలు ఇవ్వగోరినప్పుడు వారు దానిని చేయడానికి మీరు వారికి అవకాశం ఇవ్వవలసి ఉన్నది. అయితే ఇక్కడ నిలబడి, మరియు $50 ఎవరిస్తారు, $20 ఎవరిస్తారు అని ప్రజలు చెప్పడం గురించి నేను ఆలోచిస్తుంటాను. అది మీ విచక్షణ జ్ఞానమునకు అవమానకరమని నేను అనుకుంటాను. ఒక కూడికను నిర్వహించడానికి డబ్బు అవసరమవుతుందనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తారని నేను అనుకుంటాను. మరియు వారిని, అనగా మేనేజర్లను, నేను ఎన్నడూ ఆ విధంగా చేయనివ్వలేదు. మీరెప్పుడైతే అలా చేయాల్సి వస్తుందో అప్పుడది నేను ఆలయమునకు తిరిగి వెళ్లాల్సిన సమయమై ఉన్నది. తద్వారా మనము దానిని చేయాల్సిన అవసరం ఉండదు అని నేను చెప్పాను. అయితే ఒక సంపూర్ణ భక్తిపూర్వకమైన కూడికగా చేయడానికి మనము కానుక పాత్రను పంపవలసి ఉన్నదని నేను అనుకుంటాను. మరియు కాబట్టి బహుశా వారు ప్రతి రాత్రి ఒక చిన్న కానుక పాత్రను పంపిస్తారు. సరే, ఇప్పుడు మనం కానుకలు పడదాము అని చెప్తారు. మరియు వారు కానుక పాత్రను పంపుతారు. మరియు అది అక్కడితో అయిపోతుంది. మరియు ప్రతి రాత్రి ప్రభుచిత్తమైతే సంఘము కొరకు ఎంతో ఖచ్చితమైన ఒక వర్తమానమును ప్రభు నా హృదయములో ఉంచాడని నేను అనుకుంటున్నాను. నేను అనేక రోజులు ప్రార్థనలో ఉన్నాను మరియు నేను అందులోకి వెళ్ళను, ఎందుకంటే గడిచిన దినమున నిజంగా గొప్పగా ఉండిన ఒక గొప్ప విషయం జరిగినది మరియు దాని గురించి మీకు చెప్పాలని నేను ఆతృతతో ఉన్నాను. మరియు ఇప్పుడు బిల్లీ చెప్పినట్లు అనేక మంది అడుగుతున్న ప్రధానమైన అంశం ఏదని నేను అనుకుంటున్నానంటే అది వివాహము మరియు పరిత్యాగం గురించి ఉన్నది మరియు ఒక గొప్ప అంశమై ఉన్నది మరియు దానిని ఎలా సమీపించాలో నాకు తెలియలేదు మరియు నేను దాని గురించి ప్రార్థించడానికి పైకి వెళ్లాను మరియు ప్రభువు నన్ను కలుసుకున్నాడు. మరి నాకు తెలుసు నేను దానిని కలిగిలేను, కానీ దేవుడే దానిని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను దానిని కలిగి ఉన్నాను. దేవుడు నాకు సరియైన జవాబు ఇచ్చాడు. చూడండి చూడండి, మరియు అది సత్యమని నాకు తెలుసు. మరియు కాబట్టి ఇంకను ఖచ్చితంగా నిర్ణయించలేదు. బహుశా నేను మన సహోదరులను ఆదివారమున కూటమునకు రావద్దని అడుగుతానేమో, అయితే నాకు తెలియదు. వివాహమైన స్త్రీలు తమ భర్తలతో కలిసి రావాలనుకుంటున్నారా లేదా అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. చెప్పబడవలసిన కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి, వాటి గురించి సత్యం చెప్పబడవలసి ఉన్నది. మరియు కాబట్టి మేము ఖచ్చితంగా యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నుండి దానిని మీ ముందుంచాలని కోరుతున్నాము. అప్పుడు మీరు దానిని పొందుకుంటారు, అప్పుడు మీరు సరిగ్గా సత్యమేదో తెలుసుకుంటారు మరియు దానిని చేస్తాడని నేను ఆయనను నమ్ముతున్నాను. మరియు ఇప్పుడు ఈ మధ్యనే ఒక రోజు నేను ఇక్కడ రెస్టారెంట్ లో ఉన్నాను, తింటూ ఉన్నాను, మరియు జెర్రీ ఇంకా వారందరూ మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఇట్లు చెప్పారు, ఇట్లన్నారు, మేము కొందరు అక్కడుండే అబ్బాయిలలో ఒక అతను వచ్చాడు, ఇట్లన్నాడు, ఈ వ్యక్తి ఇట్లన్నాడు, ఈ వారం నాకు బాగానే లాభం వస్తుంది, ఇంకా ఇట్లన్నాడు, వారు లేదా ఈ రాబోయే 2 వారాలు బాగానే లాభం వస్తుంది, ఇట్లన్నాడు, వారికి ఇక్కడ బాస్కెట్ బాల్ గురించో లేదా మరి దేని గురించో ఒక కూడిక ఉన్నది, ఇట్లు చెప్పాడు. అప్పుడు ఇట్లన్నాడు, బ్రెన్హామ్ అక్కడ ఉన్నాడు, ఒక కూడికను కలిగి ఉండబోతున్నాడు. అతడు ఇట్లు చెప్పాడు, నేను చాలా మందికి ఆహారం పెడతాను, అక్కడున్న స్థలములలో ఒకటైన ఆ ర్యాంచ్ హౌస్ రెస్టారెంట్ వద్దనై ఉన్నది, మరియు వారు మాతో నిజంగా మంచిగా ఉన్నారు, మరియు వారు ఖచ్చితంగా గొప్పగా చెప్పు మీ గురించి మంచి విషయాలను చెప్పారు గనక నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. ఒక ఉదయమున అక్కడ ర్యాంచ్ హౌస్ వద్దనున్న మేనేజరు నన్ను కలిశాడు. అరిజోనా నుండి నేను దాదాపు 2:30 చేరుకున్నాను, మరియు అతడు ఇట్లన్నాడు, మంచిది సహోదరుడా బ్రెన్హామ్, ఇట్లన్నాడు, మీరు మరొక కూటమును పెట్టబోతున్నారని నేను విన్నాను, ఇట్లన్నాడు, నేను ఎక్కువ పనివారిని తెచ్చుకున్నాను అని అతడన్నాడు. ఇంకా ఇట్లన్నాడు, పిదపా నేను ఒక్క విషయం చెప్పగోరుతున్నాను, అదేమిటంటే అక్కడ నుండి వచ్చే ఆ ప్రజలు, ఇట్లన్నాడు, వారు నిజంగా చాలా మంచి ప్రజలై ఉన్నారు. ఇప్పుడు మీ విషయంలో అది నాకు చాలా మంచి భావనను కలగజేసింది. చూడండి, ఎందుకంటే చివరికి మీరు నా కిడ్స్ అని నేను భావిస్తున్నాను, మరియు నేను లేదా నా పిల్లలు అని భావిస్తున్నాను. మరియు కావున కిడ్ అనేది ఒక మేకను సూచిస్తుంది, మరియు మీరు మేకలు కాదు, మీరు నా గొర్రె పిల్లలై ఉన్నారు. అది ఎలాగుంది? నేను మేపడానికి ఆయన నాకు అనుమతించినట్టి గొర్రె పిల్లలు మీరు, మరియు నేను దానిని చేయడానికి ఆయన నాకు అనుమతిస్తాడని నేను నమ్ముతున్నాను. మనమిక ముందుకు వెళ్తున్నాము. మరి ఈ వివాహము మరియు పరిత్యాగం విషయమైతే ఆ 7 ముద్రల సమయం అప్పటి నుండి నేను దాని మీద మాట్లాడాలని ఆశించాను. మీకు తెలుసు కదా, ఆ మర్మములన్నీ కూడా వాటిలో ఆ 7 ముద్రలు తెరవబడుటలో తెలియజేయబడవలసి ఉన్నవి. బైబిలులోని మర్మములన్నీ తెలియజేయబడవలసి ఉన్నవి. మరియు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడనవుతుండగా నేను ఇట్లనుకున్నాను, నేను కనీసం దానిని రికార్డు చేపించి టేబుల్లో ఉంచడం మంచిది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఏదైనా జరిగితే అప్పుడు ఆయన మనసులో ఏముందోనని ఆశ్చర్యపోతున్నాము. ఆయన ఏమి చెప్తాడో అని సంఘము ఆలోచిస్తూ ఉండవచ్చును. మరియు ఎంతో కఠినంగా అగుపించే ఆ అంశములన్నీ, వాటిని ప్రభు యొక్క సహాయం ద్వారా నేను వాటిని మీకు అందించడానికి ప్రయత్నిస్తానని నేను అనుకుంటున్నాను. మరియు పిదప ఏదైనా జరిగినట్లయితే మరియు ఆయన రావడానికి ముందే నేను వెళ్లిపోతే అప్పుడు మీరు వాటిని రికార్డులో కలిగి ఉంటారు. మనకు కొన్ని క్రొత్త పుస్తకాలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. సహోదరి వేల్ నేను చూస్తున్నాను, డాక్టరు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. సహోదరి వేల్, అతడిక్కడ ఉన్నాడా? అతడు కూటములోనే ఉండి ఉంటాడు, నాకతడు కనిపించడం లేదు. అయితే ఓ అవును, ఆ వెనకాల ఉన్నాడు. మరి సహోదరుడు వేల్ ఒక పుస్తకమును రాశాడు, మరియు అది నేను అనుకున్నాను ఈ రోజు వారు 2 అని చెప్పారని నేను నమ్ముతున్నాను. సహోదరుడా వేల్, అది నిజమేనా? ఇప్పుడిక్కడ నీ దగ్గర 2 ఉన్నాయా? 2 పుస్తకాలు. ఇప్పుడు నాకు తెలియదు, నాకు అర్థమైన దానిని బట్టి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిని పొందుకుంటారు. కాబట్టి మీరు గనక నాకు అర్థమైన దాని ప్రకారం అది ఆ విధంగా ఉంది, ఆ విషయంలో నేను తప్పయుండవచ్చును. మరియు పిదప 7 సంఘకాలములు పూర్తయినది. సహోదరుడావే, అది నిజమేనా? మరియు ఇప్పుడు ముద్రణలో ఉన్నది. మీరు వాటిని పొందుకోవడానికి ఇష్టపడతారని నాకు తెలుసు, ఎందుకంటే అవి మీ హృదయాలలో ఉన్న చాలా ప్రశ్నలకు జవాబునిస్తాయి. మరియు పిదప దాని తర్వాత మంచిది, మీకు తెలుసు కదా 7 ముద్రలను ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి మేము ప్రయత్నించబోతున్నాం, తద్వారా ప్రతి ఒక్కరూ దానిని తమకు కావలసిన విధానములో తాము చదవగలుగుటకై ఉన్నది. దానిని అధ్యయనం చేసి మరియు గ్రహించగలుగుటకై ఉన్నది. నేనేమనుకున్నానంటే అది వ్రాయబడినప్పుడు అది మొదటిగా మేము దానిని అది వ్రాయబడిన విధంగానే లేదా పలకబడిన విధంగానే దానిని నేరుగా టేపులో నుండి తీశాము. మీకు తెలుసు కదా, మనం ఒక ప్రసంగమును బోధించవచ్చును, అది ఒక విషయం, మరియు పిదప ఒక పుస్తకముగా వ్రాయడం అది ఒక విషయం. చూడండి, ఎలాగంటే నేనొక అంశము గురించి మాట్లాడితే, నేను ఈ విధంగా చెప్పినట్లయితే, ఇప్పుడు సర్ప సంతానము అని నేను అన్నట్లయితే అది మీకు అర్థమవుతుంది. చూడండి, మంచిది, ఇప్పుడు సరిగ్గా అది చెప్పబడినట్లే అక్కడ వ్రాయబడితే ఆ పుస్తకమును చదివేవారు సర్ప సంతానం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. చూశారా, మరియు వారు దానిని ఎరుగరు. ఆ పుస్తకము ప్రిన్స్టన్ వంటి ఒక స్థలముకైనా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిందంటే మరి మనం అవివేకమైన ప్రజలమని వారు అనుకుంటారు. కాబట్టి దీని విషయంలో నాకు సహాయం చేసి మరియు ఆలోచన సరళి సరిగ్గా కొనసాగేటట్లు దానికి వ్యాకరణం చేయడానికి సహోదరుడు వేల్ను నేను తీసుకున్నాను. మరియు నా వ్యాకరణమైతే అది వారికి ఎంతో ఖచ్చితంగా ఒక మర్మముగా ఉంటుంది. కాబట్టి సహోదరుడు వేల్ దాని విషయంలో ఎంతో బాగా పనిచేశాడు. కాబట్టి అతడొక మరియు పిదప దానిని చేయడంలో మన ప్రశస్తమైన సహోదరుడు ఎలాగో మరికొంచెం ప్రేరేపణను పొందుకున్నాడని నేను అనుకుంటున్నాను. మరియు వాటి నుండి అతడు కొన్ని తన సొంత పుస్తకాలను వ్రాయబోతున్నాడని అతడు చెప్పాడు. మరియు కావున అతడు 20వ శతాబ్దపు ప్రవక్త అని పిలువబడే ఒక దానిని రాశాడని నేను నమ్ముతున్నాను. మరియు మరొకటి లవోదికా సంఘము లేదా అటువంటిదేదో అని నేను నమ్ముతున్నాను. మరియు ఈ రాత్రి బిల్లీ నాతో చెప్పాడు, ఈ రోజు అవి అనేక వేల ప్రతులు ఇక్కడికి వచ్చాయని నేను నమ్ముతున్నాను. టెక్సాస్ నుండి ఒకరు వాటిని తెచ్చారని చెప్పాడు. మరియు కావున అవి ఇక్కడుంటాయి. మరియు అవి ఏమిటనేది వారు దానిని ప్రకటిస్తారని నేను అనుకుంటున్నాను. అవి స్పాన్సర్ చేయబడినవని నేను అనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా తెలియదు. మరియు అది అలాగైనట్లయితే మీరు చూడండి, అవి మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. మరియు మీరు వాటిలో ఆనందిస్తారని మేము ఆశపడుతున్నాము. మరియు మీరు ఆనందించినట్లయితే ఆ వెనుక వేల్ సహోదరునితో కరచాలనం చేసి మరియు మీరు వాటిని ఎంతగా అభినందిస్తున్నారో అతనికి తెలియజేయండి. నేను వాటిని ఇంకా చదవలేదు. నేను వాటిని చదివితే దాని విషయంలో నేను నా మనసు మార్చుకుంటానేమో. కాబట్టి ఈ వారం నాకు అవకాశం దొరికినప్పుడు నేను వాటిని చదవడానికి ప్రయత్నిస్తాను, నాకు సాధ్యపడితే చదువుతాను. ఇప్పుడు ఇది బుధవారం రాత్రి అయినది. మన కూడిక అధికారికంగా రేపు రాత్రి ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ మీ మధ్య ఉండుటను బట్టి మరియు మీరందరిక్కడ ఉన్నారని ఎరిగి ఉండి నేను అసలు అక్కడ ఇంటి వద్ద ఉండలేకపోయాను. సరిగ్గా ఎలాగంటే మీకు తెలుసు కదా, మీ బంధువులు కొందరు వచ్చినప్పుడు మీకు తెలుసు కదా, మరి వారిని కలుసుకోవడానికి మీరు వీధి చివరకు పరిగెత్తుతారు, మీకు తెలుసు కదా. మరియు నేను కూడా పరిగెత్తుకుని వచ్చి మరియు జెఫర్సన్ విల్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తానని నేను అనుకున్నాను. మరియు అయితే ఈ గడిచిన వారము నేను కాదు, నన్ను మన్నించండి, దాదాపు 3 వారాల క్రితం నేను ఇంటికి వచ్చాను. నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అక్కడ అరిజోనా గుండా నేను కొన్ని కూడికలలో ఉన్నాను. మరియు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించుటకు నేను తిరిగి వచ్చాను. మరియు నేను ఒక వేట యాత్రకు వెళ్లాను. మరియు అరిజోనా రాష్ట్రంలో అత్యంత పెద్దదానిగా నమోదు చేయబడిన కొండ సింహాన్ని నేను పట్టుకున్నాను. దానిని పట్టుకోవడానికి నేను అడవి గుండా 20 మైళ్ళు దాని వెంట పడ్డాను. అయితే పిదప ఆలోచించడానికి ఎలాగుందంటే, మరి నేనొక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేనెప్పుడూ అనుకోలేదు ఈ సంగతులు ఎలా జరుగుతాయో చూపించడానికి చెప్తున్నాను. మేమక్కడున్న నెలల కొరకు ప్రభు మాకు అక్కడ ఒక చిన్న స్థలమునిచ్చాడు. మరియు పిల్లల కొరకు పాఠశాలను అనుగ్రహించాడు. ఒకప్పుడు నేనొక చిన్న పిల్లవాడిని. ఈ రాత్రి జిమ్మీ పూల్ ఇక్కడ ఉన్నాడని నేను అనుకుంటున్నాను. బహుశా అతని తండ్రి అయిన పెద్ద జిమ్ ఇక్కడ ఉండవచ్చును. మేము కలిసి పాఠశాలకు వెళ్లాము. మరియు చినిగిన బట్టలు తొడుక్కున్న ఒక పిల్లవాడిగా అక్కడ కూర్చుని ఉండటం నాకు గుర్తున్నది. మరియు బూట్లు, టెన్నిస్ బూట్లు వేసుకునేవాణ్ణి. కాలి వ్రేళ్లు వాటి నుండి బయటకు వచ్చి ఉండేవి. ఒకరి నుండి ఒక కాగితమును మరియు మరొకరు నుండి ఒక పెన్సిల్ ను అడిగి తీసుకునేవాణ్ణి. నేను కవిత్వాలు రాసేవాణ్ణి. మరియు ఇక్కడున్న శ్రీమతి వుడ్ ఈ మధ్యాహ్నం నా చేత దానిని చెప్పించి టేపులో రికార్డు చేసింది. అది నా పాత ఫోర్డ్ కారు గురించి అయినది, నీకు తెలుసు కదా. మరియు అదొక మంచి కవిత్వమైనది. ఇప్పుడు ఆమె, మంచిది, నీవిప్పుడు దానిని మిస్టర్ ఫోర్డ్ కి పంపాల్సింది అని అన్నది. అందులో చాలా ఎక్కువ సత్యం ఉందని నేను అనుకుంటున్నాను అని నేను అన్నాను. ఆ ముందు భాగం వదులై కొట్టుకోవడం గురించి మరియు వెనుక వచ్చే పెద్ద శబ్దం గురించి మరియు చైనా వారి పజిల్లాగా ఉన్న స్టీరింగ్ గురించి అయినది. అయితే అది నేనెల్లప్పుడూ ఇట్లు చెప్పాను, నేను చేయాల్సిన ఒకే ఒకటి ఏమిటంటే 4 చక్రాలు ఉన్నాయో లేదో లెక్కబెట్టుకుని మరియు అది స్టార్ట్ అయ్యేంతగా దానిని ఊపి మరియు పిదప దానిలోనికి ఎక్కడమే. నేను ఇట్లన్నాను, నేను దానితో కొండ ఎక్కడం మొదలు పెట్టినప్పుడు అది బాగానే ఉంటుంది. నేను చేయగలనని నేను అనుకుంటున్నాను, నేను చేయగలనని నేను అనుకుంటున్నాను, నేను చేయగలనని నేను అనుకుంటున్నాను అని చెప్తూ అది కేవలం చాలా నెమ్మదిగా వెళ్తుంది. పిదప ఆవలి వైపునకు చేరుకున్నాక నేను చేయగలనని నేను అనుకున్నాను, నేను చేయగలనని నేను అనుకున్నాను అని అనడం మొదలు పెడుతుంది. ఆ విధంగానే మనం ఈ కొండను ఎక్కుతాము. యాత్రికుని ప్రయాణం పుస్తకం వలె ఉన్నది. కాబట్టి మనము నేను రాసిన ఒక చిన్న పద్యమును నేను కలిగి ఉన్నాను. అది ఈ విధంగా ఉంటుంది మరియు అందులో ఇట్లా అన్నాను. ఇప్పుడు అసలు ఆలోచించండి, అప్పుడు నా వయసు కేవలం 12 సంవత్సరాలే. మరియు ఒక రోజు అక్కడ నిలబడి ఉండి ఆ లోయ వైపు చూస్తూ మరియు ఇలా ఆలోచిస్తున్నాను, ఆ సింహము సరిగ్గా ఇక్కడ ఈ వేటగదిలోనే తగిలించబడి కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంటుంది. ఒక గాజు కిటికీ అయినది. నేను ఒక చిన్న పద్యం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను వెనక్కి వెళ్లి మరియు దానిని తీశాను. అది ఈ విధంగా ఉంటుంది. దేవుడు ఎలా చేస్తాడో అసలు ఆలోచించండి. ప్రతి ప్రేరేపణలో దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఒక పాటను దేవుడే రాయాలి. పాటలలో దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? యేసు అలాగే చెప్పాడు. ఆయన ఆ వెనుక దావీదు గురించి ప్రస్తావించి ఇట్లన్నాడు. కీర్తనలలో దావీదు ఏమి చెప్పాడో మీకు తెలియదా? మీకు తెలుసా? అది సాక్షాత్తు శిలువ మరణాన్ని చూడండి. దావీదు దాన్ని 22వ కీర్తనలో పాడి ఉన్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నా ఎముకలన్నీ వారు నన్ను తేరి చూచుచున్నారు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. మీకు తెలుసు కదా, మరి అది ఒక పాట అయ్యున్నది. కీర్తనలు అనగా ఒక పాట అయ్యున్నది. మరియు ఈ పద్యంలో అది ఎలా నెరవేరినదో గమనించండి. అరువు తెచ్చుకున్న ఒక కాగితపు ముక్కతో ఒక చిన్న పిల్లవాడిగా అక్కడ కూర్చొని నేనిట్లు రాశాను. నేను బెంగ కలిగి ఉన్నాను. ఓ, ఆ నైరుతి ప్రాంతం కోసం ఎంతో బెంగ కలిగి ఉన్నాను. అక్కడ ఆ పర్వత శిఖరాలపై గాఢమైన నీడలు పడుతుంటాయి. ఆ ఊదా పొగమంచులో నక్కి నక్కి తిరుగుతున్న ఒక నక్కను నేను చూడగలుగుతున్నాను. దూరంగా ఎద్దులు మేతమేసే మైదానాల్లో ఒక తోడేలు అరుపును నేను వినగలుగుతున్నాను. మరియు దూరాన ఆ కాటలినా పర్వతాలలో, ఆరిజోనా సరిహద్దులలో ఎక్కడో ఒక లోయలో ఒక సింహం యొక్క మూలుగును కూడా వినగలుగుతున్నాను. 40 సంవత్సరాల తర్వాత ఆ సింహము నేరుగా నా ముఖంలోకి చూస్తుండగా నేను అదే లోయ దగ్గర కూర్చొని ఉన్నాను. ఓ దేవా, స్నేహితులారా, ఆ నదికి ఆవల ఎక్కడో ఒక దేశమున్నది. అది అక్కడ ఉండవలసి ఉన్నది. చూశారా, దాని గురించి ఎంతో చెప్పబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఏదో పురాణ గాథలు కావు. అవి నిజమైనవి, అవి వాస్తవాలై ఉన్నవి. ఎవరితోనైతే ఎప్పటికీ అక్కడ జీవించాలని నేను ఆశిస్తున్నాను, అటు ఈ ప్రజలతో ఈ రాత్రి ఇక్కడ ఉన్నందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను. మరి అక్కడ ఇక వ్యాధి లేదా మరణము లేదా ఎడబాటు ఎంత మాత్రము ఉండవు. మరి అప్పుడు ప్రయాణం అనేది మనకు పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు వాక్యము చదివి మరియు కొంత కలిగి ఉండకుండా ఏ కూటము సంపూర్ణము కాదని నేను అనుకుంటున్నాను. సహోదరుడా నెవిల్, నేనిప్పుడే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాను. అంతలో నీవు నేను మాట్లాడాలని కోరావని బిల్లీ చెప్పాడు. అది నిజమేనా సహోదరుడా నెవిల్? బహుశా నేను కొంచెం ఎక్కువ చనువు తీసుకున్నానేమో, కానీ దాని విషయమై నేను ఆనందంగా ఉన్నాను. కాబట్టి పాటలు మరియు మొదలైనవి సిద్ధపరచుకున్న మీరు, మీరెప్పుడు పాడవలసినదో తెలుసుకోవడానికి సహోదరుడు నెవిల్ ను కలవండి. మరియు పిదప వాటిని అక్కడ పాడండి. కేవలం ఒక అర్ధగంట ప్రారంభ కార్యక్రమము కలిగి ఉంటాము. తర్వాత మనము నేరుగా ఈ లోతైన వర్తమానములలోకి వెళ్లి ప్రభు ఏమి చేస్తాడో చూద్దాము. మరియు నేను కేవలం నమ్ముతున్నాను, మనము సత్యాన్ని కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. దాని విషయమై నేను సంతృప్తి చెందుతున్నాను. గోధుమ ఖచ్చితంగా తొక్క దాని నుండి వెనక్కి లాక్కుంటుందని నేను నమ్ముతున్నాను. మీకు తెలుసా? మరి చూడండి, రేపు రాత్రి బహుశా దాని మీద నేను కొద్దిగా ఉపోద్ఘాతమును ఇస్తాను. చూడండి, గోధుమ నుండి తొక్క ఏ విధంగా వెనక్కి లాక్కుంటుందనే దాని గురించి అయ్యున్నది. అయితే గోధుమ మాత్రం పరిపక్వము చెందడానికి కుమారుని యొక్క సన్నిధిలో పడి ఉండవలసి ఉన్నది. మరియు స్నేహితుడా, ఆ కారణం బట్టి మనమిక్కడ ఉన్నాము. ఇక్కడున్న మన ప్రజల యొక్క చిన్న గుంపు కుమారుని యొక్క సన్నిధిలో ఉండి క్రీస్తుకు ఎంతో పరిపక్వమై అది ఆయన బల్ల మీద రొట్టెగా మారుట కొరకై ఉన్నది. అది దానినే చేయాలని నేను కోరుతున్నాను. పద్యాలు మరియు మొదలగున్నవి వల్లించిన తర్వాత ఇప్పుడు మనం వాక్యమును సమీపించడానికి ముందు మనము మరలా ప్రార్థించుకుందాము. పిదప, మనము ఒక అంశమును తీసుకోబోతున్నాము. ప్రియమైన యేసు, నీపైన వేచియుండగా ఈ కొద్ది మాటల్లో ఇప్పుడు ఈ రాత్రి మాకు సహాయం చేయము. మరియు ప్రభువా, నీ కృప మరియు కనికరము మాతో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మా హృదయాలను మృదువుగా చేయము. ప్రతి విధమైన తొక్కలను, ముళ్లను, గచ్చ తీగలను వెనకకు నెట్టివేసి ప్రభువా, దేవుని యొక్క ధన్యకరమైన సూర్యకాంతిని వాక్యము పైన ప్రసరింపజేయము. మరియు మా మధ్యలో ఒక్క రక్షించబడని వ్యక్తి అయినా ఉండకుండునట్లు మేము ఒక గొప్ప కూడికను కలిగి ఉందుముగాక. పిల్లలందరూ దేవుని రాజ్యములో ఉందురుగాక. తండ్రి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేనివారు వారు దానిని పొందుకుందురుగాక. ప్రభువా, ఈ కాలములో మేము తెలుసుకోవలసి ఉన్న గొప్ప మర్మములన్నీ మాకు తెరవబడునుగాక. మరియు మేము దేవుని యొక్క స్పష్టతను చూడగలుగుతాము. దాని ద్వారా ఎలా నడుచుకోవాలో మరియు ఎలా ప్రవర్తించాలో మేము తెలుసుకుని మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మరియు మా శరీర అవయవములను వాక్యం యొక్క క్రమశిక్షణలోకి తీసుకువచ్చుటకై ఉన్నది. తద్వారా ప్రభువైన యేసు ఆసన్నమగు ఈ ప్రస్తుత దినములో ఎలా జీవించాలో మేము తెలుసుకున్నట్టుకై ఉన్నది. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యాన్ని నేను చదువుతుండగా కొద్దిపాటి విద్య గలవాడను గనక బహుశా నేను కొన్ని పదాలను చదవగలనేమో, మరియు మిగతావి సరిగ్గా ఉచ్చరించలేకపోవచ్చునేమో, కానీ ప్రభువైన దేవా, నీవు మాత్రమే దాని నుండి పాఠ్య సందర్భాన్ని తీసుకురాగలవు. నీవు మాత్రమే దానిని చేయగలవు. ఒక మానవ మాత్రుడు దానిని చేయడానికి అసలు ఏ మార్గమూ లేదు. ప్రభువా, అది నీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ప్రతి రాత్రి నీ వాక్యములో మరుగయున్న సంగతులను మాకు దయచేయము. తద్వారా మేము మరీ శ్రేష్టమైన క్రైస్తవులమై, మరియు మేము జీవిస్తున్న కాలానికి తగినట్టుగా క్రైస్తవ్యమునకు మాదిరులుగా ఉండేటట్లు జీవించుదుమగాక. ప్రభువైన యేసు నామములో మేము అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు మీలో చాలా మంది మీ బైబిళ్లలో మీరు యోనా గ్రంథమును తీయాలని నేను కోరుతున్నాను. అది మనం ఎల్లప్పుడూ యోనా గురించి ఒక పడిపోయిన వాడని మరియు అటువంటి ప్రతిదీ అని ఎక్కువగా మాట్లాడుతుంటాము. కాని నేనెల్లప్పుడూ యోనా తరపునే నిలబడ్డాను. యోనా పడిపోయాడని నేను నమ్మను. నేను దానిని నమ్మను. నేనిట్లు నమ్ముతాను, అది కేవలం మనము కొన్నిసార్లు దానిని ఉపయోగిస్తాము. అతడొక యోనా అని అంటుంటాము. అయితే మనము గనక, నేను ఇదివరకే దాని మీద ఇంకొక విధానంలో మాట్లాడాను. యోనా విషయంలో నేను ఏమి అనుకున్నానన్నది, ఏమి జరిగిందన్నది చెప్పాను. యెహోవా వాక్కు అమిత్తయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనక నీవు లేచి మరియు నీనెవే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే ప్రభు సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి మరియు తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి ప్రభు సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. అది ఒక బాధాకరమైన ముగింపు కాదా? ప్రభు సన్నిధిలో నుండి పారిపోతున్న ఒక మనిషి. మరి అదే నా పాఠ్యాంశమై ఉన్నది. ఇప్పుడు మొదటిగా మనము దీని గురించి ఆలోచించాలి. యోనా, అతడిక్కడ ఈ పెద్ద కార్యమును చేయడానికి కారణము, ప్రధానమైన కారణం ఏమిటంటే, యోనా ఒక యూదుడై ఉండుటను బట్టియే అని నేను నమ్ముతున్నాను. మరియు ఒక అన్యుల పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా కేకలు వేయమని అతనికి చెప్పబడినది. వారు అతన్ని చేర్చుకోరని అతడు అనుకున్నాడు. ఎందుకంటే ఆ అన్యుడు ఈ యూదుడికి మాతో ఏం పని అని అనుకోవచ్చును. అయితే మీరు చూడండి, మరొక విషయం ఏమిటంటే, అది మనకిక్కడ ఒక గొప్ప విషయాన్ని చూపిస్తుంది. అదేమిటంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు గాని ఆయన అన్యులకును దేవుడై ఉన్నాడు. ఆయన సమస్త జనులకు దేవుడై ఉన్నాడు. ఆయన కేవలం యూదులను ఎన్నుకున్నాడు. యూదులు దేవుని యొక్క ఎన్నుకోబడిన ప్రజలుగా పిలువబడ్డారు. వారు ఒక ప్రత్యేకమైన కారణం కొరకు ఎన్నుకోబడ్డారు. మరియు ఆ కారణం ఏమిటంటే, వారికి ధర్మశాస్త్రమును ఇవ్వడానికై ఉన్నది, మరియు వారు దానిని పాటించలేకపోయారు. మరియు ధర్మశాస్త్రమును పాటించడం అసాధ్యమని, మరియు ఆయన ఒక నీతిమంతుడైన దేవుడని ఆ ప్రజల ద్వారా ఆయన చూపించాడు. మరియు ధర్మశాస్త్రము నీతిని కోరినది, కానీ ఒక మనిషిని బయటకు తీసుకురావడానికి ధర్మశాస్త్రంలో ఎటువంటి కృప లేదు. ధర్మశాస్త్రం ద్వారా ఎటువంటి అపరాధ రుసుము చెల్లించబడలేదు. అయితే ఆ అపరాధ రుసుమును చెల్లించి, లేదా ధర్మశాస్త్రము మనల్ని పెట్టిన ఆ స్థితి నుండి బయటకు తీసుకురావడానికి కృప అవసరమైనది. మరియు బైబిల్ గ్రంథములోని ఈ చిన్న ప్రవక్తలలో ఒకడైన యోనా ఈ పట్టణంలోకి వెళ్లడానికి పిలువబడ్డాడు. మరియు మనందరి యొక్క ప్రతిబింబమును ఇక్కడ మనం కనుగొంటాము. మనలో ప్రతి ఒక్కరము మనము ఎప్పుడూ ఏదో ఒక దాని నుండి పారిపోతూ ఉంటాము. మనం ఇబ్బందుల నుండి పారిపోతుంటాము. మనము బాధ్యతల నుండి పారిపోతుంటాము. మనమందరము అలా చేయడానికి మొగ్గు చూపుతాము. మనము నిలబడి మరియు దానిని ఎదుర్కోవడానికి బదులు దాని నుండి పారిపోవడానికే మనం ఎక్కువగా మొగ్గు చూపుతాము. చూడండి, మనం కేవలం మనల్ని మనం ఒక పారిపోతున్న స్థితిలో కనుగొంటాము. కొన్నిసార్లు మనం పని నుండి పారిపోవడానికి మొగ్గు చూపుతున్న స్థితిలో మనల్ని మనం కనుగొంటాము. మనకు పని చేయాలని అనిపించదు. మనము పని చేయాలని కోరుకోము. కొంతమంది ప్రజలైతే పని చేయకుండానే తమ జీవనం సాధించవచ్చని అనుకుంటారు. అయితే చీమను గమనించడం ద్వారా మనం ఇక్కడ సమాధానాన్ని కనుగొనవచ్చని చెప్పినది సొలొమోను అని నేను అనుకుంటున్నాను. మీకు తెలుసా, ఒక చిన్న చీమ, వారు నాతో ఇలా చెప్తుంటారు, ప్రతి చీమ పనిచేసి మరియు దాచుకోకపోతే ఇక ఆ చీమ శీతాకాలంలో తినలేదు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ పని చేయవలసి ఉన్నది. మనం చేయవలసిన అనేక కార్యములను మనం కలిగి ఉన్నాము. మనం ఎదుర్కోవలసిన ఎంతో బాధ్యతను మనం కలిగి ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్టమైన బాధ్యతను ఎదుర్కోవలసి ఉన్నారు. నీవు పెళ్లి చేసుకోవడానికి నీ భార్యను ఎన్నుకునేటప్పుడు, లేదా నీ భర్తను ఎన్నుకునేటప్పుడు నీవు ఒక బాధ్యతను తీసుకోవలసి ఉన్నది. మరియు పిదప, మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉన్నది. బహుశా మీరు ఒక ఇంటిని నిర్మిస్తారు, అది ఒక అందమైన గృహమై ఉండవచ్చు. మరియు పిదప, గుర్తుంచుకోండి, ఒక పెళ్లి అయిన స్త్రీగా పిల్లల్ని పెంచవలసిన బాధ్యత గురించి మీరు ఆలోచించవలసి ఉన్నారు. మరియు ఆ అందమైన నున్నని గోడలపైన వారి చిన్న మురికి చేతుల ముద్రలు పడబోతున్నాయని మీరు ఆలోచించవలసి ఉన్నారు. ఆ తర్వాత మీ పిల్లలను చదివించే బాధ్యత మీకున్నది. వారికి బట్టలు మరియు భోజనమును సమకూర్చే బాధ్యత మీకున్నది. ప్రతిదీ ఒక బాధ్యత అయి ఉన్నది. మరియు బాధ్యతలు మనకు తటస్థించినప్పుడు వాటి నుండి తప్పించుకోవడం చాలా సులభంగానే ఉంటుంది. మరియు వివాహము కూడా అన్ని విధాలుగా ఒక బాధ్యతేనని మనం కనుగొంటాము. చివరికి అనేక సార్లు మనం ఇట్లు కనుగొంటాము, ఇది చెప్పడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇది సత్యమై ఉన్నది. అదేమిటంటే, సేవకులు అనేక సార్లు వారు దానిని ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క వాక్యము కొరకు నిలబడవలసిన బాధ్యత నుండి తప్పించుకుంటారు. వారు ఆ బాధ్యత నుండి తప్పించుకుంటారు. దేవుని వాక్యం యొక్క సత్యము మానవులకు ముఖాముఖిగా తేబడినప్పుడు సహజంగా చివరి దాకా దానిని తప్పించుకోవడానికి మనం మొగ్గు చూపుతాము. పైన అక్కడున్న నా మేనల్లుడితో నేను ఇందాకే మాట్లాడాను. అతడు ఒక కేథలిక్ అయి ఉన్నాడు. మరియు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే నేను ఆ అబ్బాయికి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చాను. మరి అతడు ఎవరో ఒక అమ్మాయితో కలిసి మరియు కేథలిక్ గా మారాడు. మరియు అతని తల్లి అక్కడ మరణిస్తున్నప్పుడు నేను ఆమె చేయి పట్టుకుని ఉన్నాను. ఆమె నాతో చెప్పిన ఆఖరి మాటలు ఏమిటంటే, మెల్విన్ ను జాగ్రత్తగా చూసుకో. మరియు అతడు కలలు కంటూనే ఉన్నాడు. అతడు అసలు గడిచిన వారము ప్రతిరోజు అతడు కలలు కంటూనే ఉన్నాడు. బిల్ మామయ్య, నేను నీ సంఘములోకి వచ్చేవాణ్ణి, మరియు నీవక్కడ నిలబడి ప్రసంగిస్తూ ఉంటావు. నేను ఒప్పుకోలు చేయడానికి పరిగెత్తి వచ్చేవాణ్ణి, నాకు మెలకు వచ్చేది అని చెప్పాడు. అతడిట్లన్నాడు, నేను తప్పయ్యున్నాను. నేనిట్లన్నాను, మెల్విన్, దానికి ఎటువంటి అనువాదము నీకు అవసరం లేదు, నీవు ఉండాల్సిన చోటు అదే అయి ఉన్నది. అది నిజము, చూశారా? అయితే బాధ్యతలను ఎదుర్కోవడానికి, దానిని చేయడానికి కొన్నిసార్లు అది మన చర్మమునే ఒలిచివేస్తుంది. ఒక తండ్రిగా బాధ్యతను ఎదుర్కోవడానికి మీ బిడ్డను దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. ఆ చిన్న పిల్లలు వారిని మీరు అలా కొట్టాలనుకోరు, కానీ ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా ఆ బిడ్డను పెంచే బాధ్యతను మీరు ఎదుర్కోవలసి ఉన్నారు. ఎందుకంటే బెత్తము వాడకపోతే మీరు మీ కుమారుణ్ణి పాడు చేయుదురు అని బైబిల్ గ్రంథం చెప్పినది. మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి మానసిక వైద్యుని దృష్టిలో కూడా అది ఇంకనూ సరైనదిగా ఉన్నది. అది ఇంకనూ దేవుని సత్యముగా నిలిచి ఉన్నది. దానిని గనుక ఎక్కువగా పాటించి ఉంటే ఈనాడు ప్రపంచంలో మనకు ఉన్నంత బాలనేరము మరియు అటువంటివి మరియు నైతిక హీనత మనకు ఉండేది కాదు. కానీ చాలా కాలం క్రితమే గృహమును గూర్చిన ఆ బంగారు నియమము బ్రద్దలు చేయబడినది. మరియు వారు తమ పిల్లలను తమకిష్టమొచ్చిన దానిని చేయనిస్తున్నారు. అయితే నేను చెప్పినట్లుగా చివరికి సేవకులు కూడా వారు సత్యముతో ముఖాముఖిగా ఎదురుపడతారు. మరియు పిదప, వారు దాని నుండి దూరముగా వెళ్లిపోతారు. చూశారా? వారు అసలు వారు ఎదుర్కోవడానికి ఇష్టపడనట్టిది ఏదో ఉన్నట్లుగా అగుపిస్తున్నది. అనేక సార్లు ప్రజలు నా దగ్గరకు వచ్చి ఇట్లంటారు, సహోదరుడా బ్రెన్హాం, అది సరి అని నాకు తెలుసు, కానీ నేను గనక దానిని చేస్తే వారు నన్ను సంఘములో నుండి వెలివేస్తారు. అయితే ఏంటి, మీరు దానిని చేయకపోతే పైన అక్కడ వారు మిమ్మల్ని వెలివేస్తారు. కాబట్టి మీరు ఎక్కడో ఒక దగ్గర వెలివేయబడవలసి ఉన్నారు. చూడండి, కాబట్టి మీరు దాని నుండి పరిగెత్తుచు మరియు మంచిది, నేను ఇక్కడికే వెళ్తాను, నేను తిరిగి అక్కడికి వెళ్లను అని చెప్పే బదులు మీరు దానిని ఎదుర్కోవడమే మంచిది. తిరిగి వెళ్ళండి, నిశ్చయముగా దానిని ఇంకొంచెం వినండి, లేఖనములను పరిశోధించండి. యేసు ఇట్లు చెప్పాడు, లేఖనములను పరిశోధించండి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు అనుకుంటున్నారు కదా, మరి అవే నా గురించి సాక్ష్యమిస్తున్నాయి. కానీ ప్రజలు దానిని ఎదుర్కోరని మనం కనుగొంటాము. దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురాబడి మరియు దేవుడు ఒక వాగ్దానము చేసినప్పుడు దేవుడు దానిని నెరవేర్చడానికి బద్ధుడై ఉన్నాడని చూస్తారు. మరియు ఆయన ఆ వాగ్దానమును నెరవేర్చినప్పుడు అప్పుడు ఆ గడియ యొక్క వర్తమానముతో నిలబడాల్సిన బాధ్యతను ఎదుర్కోవడానికి ప్రజలు భయపడుతున్నారు. మనం దానిని అంతటా కనుగొంటాము. లూథరన్లైన మీ విషయం ఏమిటి? లూథర్ నీతికరణతో వచ్చినప్పుడు అతని సత్యమును ఎదుర్కోవడానికి ఎంతమంది లూథరన్లు లేదా ఎంతమంది ప్రజలు భయపడ్డారు? దానికి మీరు ఏమి ఫలంగా పెట్టాల్సి వచ్చిందో చూడండి. బయటకు వచ్చి యేసుక్రీస్తును ఒప్పుకొని మరియు ఒక లూథరన్ గా మారడానికి బహుశా మీ స్వంత జీవితమునే ఫలంగా పెట్టాల్సిన అవసరం వచ్చి ఉండవచ్చును. మెథడిస్టులైన మిమ్మల్ని చూడండి, అది ఏ విధంగా ఉండేది కదా, మీ అందరినీ పరిశుద్ధ గుండ్రాళ్ళు అని అన్నారు. అది మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. మరియు వారు ఆత్మ యొక్క ప్రభావం క్రిందకు వచ్చి మరియు ముందుకు వెనుకకు ఊగేవారు. మరియు వారికి ఆ కుదుపులు కలుగుతున్నాయని వారు చెప్పేవారు. కాదు, వారు పెంతకోస్తులు కాదు, వారు మెథడిస్టులు. అనేక సంవత్సరాల క్రితమై ఉన్నది. మరియు వారు కుదిపి వేయబడినట్లు చేసేవారు మరియు ఊగిపోయేవారు మరియు దేవుని శక్తి క్రింద పడిపోయేవారు. మరియు వారు కళ్ళు తిరిగి పడిపోయారేమోనని అనుకుని వారు వారి ముఖాలపై నీళ్లు జల్లి మరియు విసనకర్రలతో వారికి గాలి ఊపేవారు. మరియు ఇప్పుడు మీరు పరిశుద్ధ గుండ్రాల గుంపుగా పరిగణించబడ్డారు, కానీ మీరు మీ తల్లిదండ్రులు దానిని స్వీకరించాల్సి వచ్చినది. సత్యమును మరియు వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచ్చినది, లేదా దానిని త్రోసివేయాల్సి వచ్చినది. భాషలు మాట్లాడటము మరియు ఆత్మ వరములు సంఘములోనికి తిరిగి రావడంతో పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చినప్పుడు వరముల పునరుద్ధరణను స్వీకరించిన మీ పెంతుకోస్తుల విషయం ఏమిటి? అంతెందుకు మెథడిస్టులు మిమ్మల్ని వెలివేయాలనుకున్నారు, మరియు వారు వెలివేశారు కూడా. అయితే మీరు దానిని ఎదుర్కోవలసి వచ్చినది. అది మీరు తప్పక ఎదుర్కోవాల్సిన ఒక విషయమై ఉన్నది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం గూర్చిన విషయం బయటకు వచ్చి మరియు అది సత్యమని మీరు చూసినప్పుడు దాని గురించి ఏమిటి? మీరు దానిని ఎదుర్కోవలసి ఉన్నది, లేదా దాని విషయంలో ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. మీరు ఒక బాధ్యతను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతను కలిగి ఉన్నారు, మరియు మీరు ఈ విషయములను ఎదుర్కోవలసి ఉన్నారు. మంచిది. మరియు పిదప ఈ దినములో మీరు చూస్తున్నప్పుడు, ఇప్పుడు సంభవించడాన్ని మనం చూస్తున్న ఈ సంగతుల గురించి దేవుని యొక్క వాక్యము ఈ వాగ్దానములను చేసి ఉండగా, దానిని ఎదుర్కోవడానికైనా లేదా దాని నుండి దూరంగా వెళ్లడానికైనా మనము బాధ్యతను కలిగి ఉన్నాము. మీరు కేవలం మధ్యస్థంగా ఉండలేరు. దాని గురించి మీరు ఏదో ఒకటి చేయవలసి ఉన్నారు. ఏదో ఒక నిర్ణయము తీసుకోబడవలసి ఉన్నది. మీరు ఆ సంఘ ద్వారము నుండి లోపలికి వచ్చి, మరియు మీరు లోపలికి వచ్చిన అదే వ్యక్తిలాగా బయటకు వెళ్లలేరు. మీరు దేవునికి ఇంకా దూరమైనా అయ్యారు, లేదా మరింత దగ్గరైనా అయ్యారు. మీరు లోపలికి వచ్చి లేదా బయటకు వెళ్లిన ప్రతిసారి అంతే. ఓ, ఈ సంగతులను తప్పించుకోవడం ప్రజలకు ఎంత సులువు కదా. మరియు రేపు రాత్రి మనము మన ప్రధాన కూడికలోనికి వెళ్లడం మొదలు పెట్టినప్పుడు మనము వీటి గురించి ఆలోచించాలని నేను కోరుతున్నాను. అదేమిటంటే, మీరు దీనిని గమనించాలని నేను కోరుతున్నాను. ఏదైనా ఎదురైనప్పుడు మీరు గనక దాని విషయంలో ఒక ప్రశ్న ఉందంటే తప్పక ఒక జవాబు ఉండవలసి ఉన్నది. ఉదాహరణకు ఇట్లా అనుకుందాం, నేను పశ్చిమానికి వెళ్లబోతున్నానని నేను చెప్తే, మరియు మీరు నాకు ఇటువైపు చూపించారనుకోండి. మంచిది. మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? నేను నేరుగా నా గురిని దాటి వెళ్లిపోతాను. అప్పుడు నేను ఉత్తర పశ్చిమం వైపున ఉంటాను. సరే, ఎవరైనా నాకు ఇటువైపు చూపిస్తే మరియు నేను అటువైపు వెళ్తే ఏమిటి? నేను మరలా నా గురిని దాటి వెళ్తాను. అప్పుడు నేను నైరుతి వైపున ఉంటాను. మంచిది. పశ్చిమము ఎటువైపు అనే ఒక ప్రశ్న ఉన్నంత కాలం ఎక్కడో ఒక దగ్గర ఒక సూటి అయిన జవాబు ఉండవలసి ఉన్నది. మరియు బైబిల్ సత్యముల గురించి ఈ ప్రశ్నలు మనకు ఎదురైనప్పుడు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఒక సరి అయిన జవాబు ఉండవలసి ఉన్నది. అది నిజం. అది తప్పకుండా ఉండవలసి ఉన్నది. మరియు ఒక విషయము ప్రదర్శించబడటను మనం చూసినప్పుడు నేను ఇట్లా అనుకుంటాను, కేవలం దాని నుండి దూరంగా పరిగెత్తి, ఆహ్, బుద్ధిహీనత, అటువంటి ఒక దానిని నేను నమ్మలేను అని చెప్పే బదులు, మీరెందుకని బైబిల్ను తీసుకొని మరియు కూర్చొని మరియు దానిని ఎదుర్కోరు? దానిని అధ్యయనం చేయండి. మీరిప్పుడు ఇక్కడ కూడికలో ఉన్నారు. దీనిని పరిశీలించండి. మీ అంతటా మీరే దీనిని వాక్యముతో పోల్చి చూడండి. వాక్యమును వాక్యముతో పరిశీలించండి. అది సత్యమును చెప్పేటట్లు చేయడానికి అదొక్కటే మార్గము. మరియు ఆదికాండము నుండి ప్రకటన వరకు అది తప్పకుండా సత్యమును చెప్పవలసి ఉన్నది. క్రీస్తు పూర్తి బైబిల్ యొక్క ప్రత్యక్షతయై ఉన్నాడు. ఆయనలో, అనగా క్రీస్తులో, సర్వ పరిపూర్ణత ఉన్నది. బైబిల్లోని సమస్త ప్రవచనముల యొక్క నెరవేర్పు షరతులు లేకుండా పూర్తిగా ఆయన యందు నెరవేరినది. ఎందుకనగా ఆయన శరీరములో ప్రత్యక్షపరచబడిన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఏదేమైనా, మనం ఈ సంగతులను కనుగొన్నప్పుడు అవి మన ముందు ఉంచబడి, మరియు మనము ఒక కూడికకు వచ్చి మరియు దేవుని శక్తి కదలాడుతూ మరియు కార్యములను చేయడాన్ని మరియు సహజాతీతమైన కార్యములను చేయడాన్ని చూసి, మరియు అవి ప్రదర్శించబడటాన్ని చూసి, మరియు బైబిల్ గ్రంథములో చూసి, మరియు అది ఈ గడియ కొరకు వాగ్దానం చేయబడినదని చూసినప్పుడు, అప్పుడు మనం ఆ కార్యములను చూసినప్పుడు అప్పుడు మనం దానిని అంగీకరించే బాధ్యతను కలిగి ఉన్నాము. వ్యక్తిగతంగా మనము అంగీకరించడం అని నా ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది ప్రజలు సానుభూతి చూపిస్తారు. చాలా మంది ప్రజలు అది సరైనది అని చెప్తారు. కానీ అది మీరు బాధ్యత కలిగి ఉన్నది ఆ విషయానికి కాదు. నేను చెప్పినట్లుగా, ఒకవేళ నేను ఒక యవనస్తుడనై ఉండి మరియు వివాహం చేసుకోవడానికి ఒక భార్య కొరకు వెతుకుతున్నట్లయితే ఏమిటి, మరియు ఒక స్త్రీగా ఉండడానికి ఏమేమి అవసరమని నేను అనుకున్నానో ఆ ప్రతి అర్హతకు సరితూగిన ఒక అమ్మాయి ఇక్కడ నిలబడిందనుకోండి, ఏమిటి? నైతికంగా ఆమె ఒక రాణి అయి ఉన్నది, మరియు అందముగా ఉన్నది, మరియు ఒక చక్కని వ్యక్తిత్వము కలిగి ఉన్నది, ఒక నిజమైన క్రైస్తవురాలై ఉన్నది. నాకు ఒక మంచి భార్యగా ఉండడానికి ఏమి అవసరమని నేను అనుకున్నానో అట్టి ప్రతి గుణలక్షణమును కలిగి ఉన్నది. ఆమె పరిపూర్ణముగా ఉన్నదని, ఆమె ఖచ్చితంగా సరి అయి ఉన్నదని నేను ఎంతగా చెప్పినా గాని, నేను ఆమెను మరియు ఆమె నా భార్యగా ఉండటంతో నాకు వచ్చే బాధ్యతను అంగీకరించే వరకు కూడా ఆమె నాది కాదు. ఈ వర్తమానముతో కూడా అది సరిగ్గా ఆ విధంగానే ఉన్నది. అది సరి అయి ఉన్నది, లేదా ఇది అది, లేదా ఆ మరొకటి అని మీరు చెప్పవచ్చును. మరియు నేను దానికి సానుభూతి చూపిస్తున్నాను, దానిని సత్యమని నేను నమ్ముతున్నాను అని చెప్పవచ్చును. కానీ మీరు తప్పకుండా దానిని అంగీకరించవలసి ఉన్నారు, మరియు అది మీలో భాగమవ్వవలసి ఉన్నది. అప్పుడు అది మీదవుతుంది. నీవు ఎన్నుకున్న ఈ ఫలానా స్త్రీని నీవు వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఒక్కటై ఉన్నారు, మరియు క్రీస్తుతో మీరు ఆ విధంగానే ఉంటారు. ఆయన ప్రత్యక్షపరచబడి మరియు వాస్తవము చేయబడటాన్ని మీరు చూసినప్పుడు అప్పుడు మీరు ఆయనలో భాగమై ఉన్నారు, మరియు ఆయన మీలో భాగమై ఉన్నాడు, మరియు మీరు కలిసి ఈ వర్తమానములో భాగమై ఉన్నారు. ఓ, ఈ దినపు యోనాల వలన ఎన్ని సంఘశాఖ ఓడలు తర్షీషుకు వెళ్తున్నాయో, అవి 900 లేదా ఎన్నో ఉన్నాయి. సులువైన మార్గమును తీసుకునే ఓడలై ఉన్నది, దానిని ఎదుర్కోవడానికి ఇష్టపడటం లేదు. అన్నిల దగ్గరికి వెళ్లే ఆ విషయమును ఎదుర్కోవడానికి యోనా ఇష్టపడలేదు. మీరు పశ్చాత్తాపపడకపోతే 40 రోజుల్లో మీరు నశించిపోతారు అనే ఆ కఠినమైన వర్తమానమును తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు. దానిని చేయడానికి అతడు అసహ్యించుకున్నాడు, మరియు ఆ అన్యులు వారు నాకేమి చేస్తారో చెప్పలేము అని అతడు అనుకున్నాడు. కాని అతడు దానిని ఎదుర్కోవలసి వచ్చినది. హుషారా, అయితే అతడు సులువైన ఓడను తీసుకుని మరియు తర్షీషుకు వెళ్లాడు. ఆ ఓడ లోతట్టు భాగమునకు వెళ్లి నిద్రపోయాడు. సులువైన దారిని ఎంచుకున్నాడు. ప్రజల ధోరణి అలాగుంటుంది. సులువైన మార్గమును ఎన్నుకోవడం, ప్రఖ్యాతిగాంచిన దారిని ఎన్నుకోవడం, ప్రతి ఒక్కరూ మీ భుజములు తట్టి మరియు మీరొక మంచి వ్యక్తి అని చెప్తుండే మార్గమును తీసుకోవడం సులువుగా ఉంటుంది. మీ గురించి, ఇదిగో ఇతడు ఫలానా ఫలానా వ్యక్తి అయి ఉన్నాడు మరియు ఫలానా వాడు అని చెప్పగా మరి లోకం మీ వైపు చూస్తుంది. అటువంటి ప్రఖ్యాతిగాంచిన మార్గములో వెళ్లడం తేలికగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు భిన్నమైన దానిని చేయాల్సి వస్తుందో, ఎప్పుడైతే మీరు ఏది సత్యమని ఎరిగియున్నారో, అటువంటి మీ విశ్వాసం పక్షమున నిలబడాల్సి వస్తుందో, అప్పుడు అక్కడే కష్టమైన భాగం ఉన్నది. అక్కడే సరిగ్గా అక్కడే అసలైన చిక్కు వస్తుంది. ఓ, మనము ఆ పాత పాటను తరచుగా పాడినట్లు సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా అది నిశ్చలముగా ఉన్నప్పుడు యెహోవా యొక్క గొప్ప బాహుబలమునందు నమ్మిక ఉంచడం ఎంత సులువుగా ఉంటుందో. కాని ఓ, ఆ అలలు ఎగిసిపడటం మొదలవనివ్వండి. ఆ గాలి వీచి అలలను కొట్టి పైకి ఎగిసిపడేలా చేయనివ్వండి. అప్పుడు నీవేమి చేస్తావు? ఒకసారి నాకు చెప్పబడిన విధంగా ఉన్నది, ఒక స్త్రీ చెప్పినది. ఆ వెనుక గుర్రపు బగ్గీ రోజుల్లో చర్చి నుండి తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె బగ్గీలో ఉండగానే ఆ గుర్రము పరిగెత్తుతూ ఉన్నదని ఆమె చెప్పినది. నీవేమి చేశావు అని నేను అడిగాను. అందుకామె, ఆ కళ్ళము తెగిపోయే వరకు నేను ప్రభువునందు నమ్మిక ఉంచాను అని చెప్పినది. సరే, అసలు ప్రభువును నమ్మాల్సిన సమయం అప్పుడే అయ్యున్నది. ఆ కళ్ళెం తెగిపోయిన తర్వాతే అయ్యున్నది. ఆ కళ్ళెం తెగిపోయేంత వరకు కూడా నీవు దానినే నమ్ముకుంటున్నావు. అవును. మరియు కావున మనము వెళ్లడానికి మనకు అనేక సులువైన మార్గములు ఉన్నాయని మనము కనుగొంటాము. తర్షీషుకు వెళ్తున్న ఓడలు, ఎందుకంటే అది సులువైనది, బాధ్యతలు లేనిదై ఉన్నది, సమస్తము సులువుగా ఉంటుంది. మీకు అన్నీ సమకూరుతాయి, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మరియు ప్రతి ఒక్కరూ మీరు మీతో ఎవరూ విభేదించరు, మీరు ఎవరితో విభేదించరు. ఇప్పుడు అది గనక ఒక మసిబట్ట కాకపోతే మరేంటి? అది నిజము. అవును, ఎటుపడితే అటు త్రిప్పబడతారు. ఏమిటి, ఎవరైనా సరే నీవు ఎవరు అనేది మరియు నీవు దేని కొరకు నిలబడుతున్నావనేది నాకు అనవసరం. వాస్తవానికి మీరు సరి అని నమ్ముతున్న దాని కొరకు మీరు నిలబడితే చక్కని ఆలోచన పరులైన ప్రజలు మిమ్మల్ని గొప్పగా ఎంచుతారు. నిజము, ఎవరైనా అనవసరం. మీరు ఒక స్త్రీని తీసుకోండి, ఆమె ఎంతో ఆకర్షణీయంగా ఉండకపోవచ్చును, మరియు ఆమె ఎలాగైనా ఉండవచ్చును. కానీ ఆ స్త్రీ గనక స్త్రీతత్వపు నియమాల కొరకు నిలబడితే, ఆమె గనక ఒక గౌరవప్రదమైన స్త్రీగా నిలబడితే, మరియు ఒక పురుషుడు అతనిలో రవ్వంతైనా మగతనం ఉంటే అతడు ఆమె పక్షాన నిలబడతాడు. ఖచ్చితంగా తాము ఒక విషయాన్ని సత్యమని నమ్మి మరియు తాము సరి అని అనుకునే విషయం కొరకు నిలబడేవారు, వారు కలిగి ఉండే గుణమును మనం అభినందిస్తాము. ఎంతో బలహీనులు, స్థిరత్వము లేనివారు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు అదే అయి ఉన్నారు. వారికి వెన్నపూత పూయబడి మరియు మొదలగు వాటితో ఎంతగా మభ్య పెట్టబడ్డారంటే, వారు చేయవలసిందల్లా ఒక సంఘములో చేరి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి ఒక పుస్తకములో వారి పేరు నమోదు చేసుకుని, లేదా మరేదో చిన్న కార్యము చేసి పైకి క్రిందికి దూకి కేకలు వేసి, లేదా అటువంటిదేదో చేయడమేనని అనుకుంటారు, మరియు దానిని క్రైస్తవ్యమని అంటారు. క్రైస్తవ్యం అనేది ఈ ప్రస్తుత కాలములో దేవుని కొరకు జీవిస్తున్న అనుదిన కరుకైన జీవితమై ఉన్నది. అది హృదయములో దేవుని యొక్క అగ్ని మరియు దేవుని యొక్క ప్రేమ మండుతూ ఉండటమై ఉన్నది. అది మిమ్మల్ని మండించి మరియు మిమ్మల్ని బయట ప్రజల మధ్యకు నడిపించి మరియు వారిని క్రీస్తు తట్టునకు త్రిప్పేలా చేస్తుంది. బాధ్యతలంటే అవి. అయితే లోకం వెళ్లే మార్గంలో వెళ్లడం తేలికగా ఉంటుంది. నది పారుతున్న వైపే వెళ్లడం తేలికగా ఉంటుంది. బయట అక్కడికి వెళ్లి మరియు ఆ నదిలో మీ పడవలో కూర్చోండి. మీరు మీ తెడ్డులను పట్టుకొని మరియు నది ప్రవాహములకు వ్యతిరేకమైన దిశలో వెళ్లడం ప్రారంభించండి. ఎంతో సమయం కాకముందే అది మీకు కష్టమైపోతుంది. కానీ మీరు ఒక్కసారి ఆ తెడ్డులను వదిలేయండి, మరియు మీరు ఎంత వేగముగా ఆ చెట్లను దాటుకుంటూ క్రిందకు వెళ్లిపోతారో గమనించండి. అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారో చూడండి. సంగతులు సులువుగా తేలుతున్నప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఆ దిగువన ఉన్న ఒక విధమైన ఒక గొప్ప జలపాతంలోకి వెళ్తున్నారు. మీరు ఆ లోయ వైపునకు వెళ్తున్నారు, మరియు ఎంతో సమయం పట్టదు. గాని మీరు ఆ లోయలోకి పడిపోతూ ఉంటారు. కేవలం లోకముతో సులువుగా అది వెళ్తున్న మార్గములో తేలుతూ ఉంటే అలాగే అవుతుంది. మీకది వద్దు, లేదయ్యా. అయితే మీరు తప్పకుండా మీ బాధ్యతను అంగీకరించాలి. ఇప్పుడు మీరు దానిని నమ్ముతారు మరియు మీరు అది సత్యమని అనుకుంటారు. మరియు ఈ రోజు దేవుడు మనకిచ్చిన బాధ్యత ఈ వర్తమానమును తీసుకురావడమైనది. మరియు నేను వృద్ధుడనవుతుండగా మరియు నా రోజులు తక్కువ అవుతున్నాయని నేను ఎరిగి ఉండగా నేను ముందెన్నటికంటే ఇప్పుడు ఎంతో అధికమైన బాధ్యత నాపై ఉన్నట్లుగా భావిస్తున్నాను. చొచ్చుకొని ముందుకు సాగడం, మనము ఖచ్చితంగా దానిని చేయవలసి ఉన్నాము. మనం వెళ్లే ప్రతి చోట మనం అసలైన పనిని మొదలుపెట్టి మరియు వర్తమానమును అందించవలసి ఉన్నాము. మరియు యేసుక్రీస్తు వస్తున్నాడని ప్రజలకు చెప్పవలసి ఉన్నాము. ఆయన దేవుడై ఉన్నాడని మరియు ఆయన త్వరలో వస్తున్నాడని చెప్పవలసి ఉన్నాము. ప్రభు రాకడ తప్ప లోకములో ఒక్క నిరీక్షణ అయినా మిగిలిలేదు. ప్రభు యొక్క దూత వచ్చినప్పుడు నాతో పాటు పైన అక్కడ ఉన్న కొందరు స్నేహితుల వైపు చూస్తున్నాను. ఇక్కడ కూర్చుని ఉన్న ఈ అబ్బాయిలు పైన అక్కడ అది ఎక్కడ జరిగిందో ఆ స్థలమును కనుగొన్నారని నేను నమ్ముతున్నాను. మరియు ఆ రోజు ప్రభువు సోదరుడు వుడ్తో ఏమి చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ కొండపైకి ఎక్కుతున్నాము మరియు అతని భార్య అనారోగ్యంతో ఉంది గనక అతడు ఏడుస్తూ ఉన్నాడు. మరియు ప్రభు ఇట్లు చెప్పాడు, ఆ రాయిని తీసుకుని మరియు దానిని గాలిలోకి విసిరి మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని పలుకు. మరియు నేను దానిని చేశాను. మరియు సహోదరుడు వుడ్ ఒక సాక్షిగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. మరియు సహోదరుడు వుడ్, కొద్ది సమయంలోనే ఏదో జరగడాన్ని నీవు చూడబోతున్నావు అని నేను చెప్పాను. మరియు ఆ మరుసటి దినమే మేమక్కడ నిలబడి ఉండగా మేమందరము కలిసి ఉన్నాము. మరియు వారిలో చాలా మంది ఈ రాత్రి సరిగ్గా ఇక్కడ నిలబడి ఉన్నారు. ఒక యవన బోధకుడు అక్కడ ఉన్నాడు మరియు అతడు నేను గమనించాను. ఆ ముందు రోజు రాత్రే నేను అతన్ని కలిశాను. అతడు మా శిబిరంలో ఉన్నాడు. అతడు మాతో కలిసి ఉండడానికి వచ్చాడు. మరియు అతడు నాతో చెప్పాడు, అతడు ఇట్లన్నాడు, సహోదరుడు బ్రెన్హామ్, బయట ఇటువంటి చోట నీవు దర్శనాలు చూస్తావా? అందుకు నేను ఇట్లు చెప్పాను, చూస్తానయ్యా, కాని నేను వాటి నుండి దూరంగా ఉండడానికి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి బయట ఇక్కడికి వస్తుంటాను. అతడిట్లన్నాడు, సరే. నేను ఇట్లన్నాను, నేను ఖచ్చితంగా బయట ఇక్కడ ఆయన నాకు సంగతులను చూపిస్తాడు. మరియు నేనింకా ఇట్లన్నాను, అక్కడ ఆ ఏడుగురు దూతలు ప్రత్యక్షమైనది సరిగ్గా ఇక్కడున్న ఆ పర్వతం మీదుగానే అయ్యున్నది. అతడిట్లన్నాడు, అవును, నాకు అర్థమవుతుంది. ఇంకా ఇట్లన్నాడు, కాలిఫోర్నియాలో జరిగిన మీ కూడికకు స్పాన్సర్ చేసిన వారిలో నేను ఒకడిని. నేను ఇట్లన్నాను, మంచిది, దానిని తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. మరియు మేమక్కడ నిలబడి ఉండగా సరిగ్గా అప్పుడే నేను తిరగగా భారీ కాయంగల ఒక వైద్యుడు అతని కళ్ళలోకి చూడటం నేను చూశాను. మరియు అతడు, నీవా కన్నును కోల్పోబోతున్నావు, ఎందుకంటే దానిలో ఎలర్జీ ఉన్నది. మరియు నేను దానికి 2 సంవత్సరాలుగా వైద్యం చేశాను. మరి నీవు ఆ కన్నును కోల్పోబోతున్నావు అని చెప్పడాన్ని నేను విన్నాను. నేనిట్లన్నాను, నీవు నన్ను ఆ ప్రశ్నను అడగడానికి కారణం ఏమిటంటే నీవు ఆ కన్నును కోల్పోబోతున్నావని నీ వైద్యుడు నీకు చెప్పాడు. మరియు అతడు, అది నిజము అని చెప్పాడు. మరియు అతడు ఆ విధంగా చూశాడు. మరియు అతని తల్లి తన మేజోళ్లలో ఒక దానిని తీసివేసి మరియు తన పాదమును బయటకు చాపడాన్ని నేను చూశాను. ఆమె కాలి వ్రేళ్ల మధ్యన మరియు ఆమె కాలుపై అంతటా చిన్న కణితులు వ్రేలాడుతున్నాయి. మరియు ఆమె ఇట్లన్నది, నీవు గనక సహోదరుడు బ్రెన్హామ్ గారిని కలిస్తే దీని నిమిత్తం ప్రార్థించమని ఆయనతో చెప్పు. నేనిట్లన్నాను, మీ అమ్మ తన కాలును ఆ విధంగా చాపి మరియు ఆమె తన కాలి వ్రేళ్ల మీద మరియు ఆ విధంగా అంతటా చిన్న కణితులను కలిగి ఉన్నది మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారితో ప్రార్థన చేపించు అని చెప్పినది. అతడిట్లన్నాడు, సహోదరుడా బ్రెన్హామ్, అది సత్యము. నేను వెనుకకు చూశాను మరియు నేను చూసినప్పుడు అతడక్కడ నిలబడి ఎంతో ప్రకాశవంతమైన కళ్లతో ఆ విధంగా నా వైపు చూడటం నాకు కనబడినది. ఈ చలికాలంలో నేను అతన్ని కలిశాను. శిబిరములో ఉన్న ఎవరికంటేను అతడు ఎంతో మెరుగైన కళ్లను కలిగి ఉన్నాడు. ప్రభు అతన్ని స్వస్థపరిచాడు మరియు అతన్ని బాగుచేశాడు. నేనక్కడ నిలబడి ఉండగా ప్రభు ఇట్లు చెప్పాడు, ఏమి జరగబోతున్నదో నాకు చూపించాడు. తీర్పు పశ్చిమ తీరమును తాకబోచున్నది. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, అక్కడికి ఆ చలిమంట ప్రక్కకు రమ్ము. మరియు నా చేతిలో ఒక పార ఉన్నది. నేనక్కడికి నడిచి వెళ్లాను. మరియు సహోదరుడు రాయ్ రాబర్సన్, అతడిక్కడ మనందరికీ తెలుసు. నాకు తెలిసినంత వరకు ఈ రాత్రి అతడిక్కడ లేడు. అతడు బయట అక్కడ అరిజోనాలో ఉన్నాడు. అతడిక్కడ ధర్మకర్తలకు అధ్యక్షుడై ఉన్నాడు. మరియు అతడొక మాజీ సైనికుడని నాకు తెలుసు. మరియు ఏదో జరగనయ్యున్నది. అది నిజంగా అందమైన నిశ్చలమైన ఒక ఉదయం. ప్రొద్దున దాదాపు 10 గంటలవుతున్నది. అక్కడున్న అబ్బాయిలు మేము 10 లేదా 12 మంది ఉన్నాము. బేరాలను తీస్తూ మరియు పందులను ఒలుస్తూ ఉన్నాము మరియు మొదలగున్నవి చేస్తూ ఉన్నాము. కాబట్టి నేనక్కడికి వెళ్లాను. నేనిట్లన్నాను, రాయ్, దాకో, త్వరగా, ఏదో జరగబోతున్నది. నేనింకా అతనికి పూర్తిగా చెప్పనేలేదు. అయితే సరిగ్గా నేనక్కడికి వెళ్లిన సమయానికి మరియు ఆకాశముల నుండి దిగివస్తూ దేవుని సుడిగాలి వచ్చి మరియు ఉరుము వంటి శబ్దమును చేసినది. ఆ పర్వతాలను కుదిపివేసినది. నా తల నుండి 5 అడుగుల ఎత్తులో ఆ పర్వతంలోకి దూసుకెళ్తూ దాని చుట్టూరా అడ్డంగా నరికివేసినది. మరియు ఆ బండలు ఎగిరి అవతలకు పడుతుండగా ఆ చెట్ల అంచులన్నీ నరికివేయబడినవి ఆకాశంలోనికి వెళ్లి మరియు మరొక పెద్ద బాప్తిస్మముతో మరలా క్రిందకు దిగి వచ్చినది. మరియు ఆ పర్వతములోకి దూసుకెళ్తూ చుట్టూ నరికివేసి మరియు ఆ విధంగా ఆ బండలు బయటకు ఎగిరిపడేటట్లు చేసినది. ఆ విధంగా 3 సార్లు చేసి మరియు పిదప ఆకాశంలోనికి వెళ్లిపోయినది. మరియు సహోదరుడు బ్యాంక్స్ నా దగ్గరకు వచ్చి, నిన్న నీవు చెప్పినది ఇదేనా అని అడిగాడు. అందుకు నేను, అవునయ్యా, అది ఖచ్చితంగా ఇదే అని చెప్పాను. చూశారా? మరియు అది జరిగిన 2 రోజుల తర్వాత పైన అక్కడ అలస్కా దాదాపు మునిగిపోయినది. మరియు ఆ పశ్చిమ తీరమంతటా ఉరుములు మరియు భూభాగంలో కదలికలు మరియు అటువంటివన్నీ జరుగుతున్నాయి. మరియు ఈ దినములలో ఏదో ఒక రోజు అది సముద్ర గర్భమునకు వెళ్లబోతున్నది. అవును, అది ఏమిటి? మనము ప్రభు రాకడ యొక్క ఘడియలో జీవిస్తున్నాము. మనము ఇజములు మరియు మొదలగున్నవి లేవడాన్ని చూస్తున్నాము మరియు ఈ భిన్నమైన సంగతులన్నిటినీ చూస్తున్నాము. దీనికి ఒక సత్యమైన జవాబు ఉండవలసి ఉన్నదని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ దేశములో ప్రజలు గుహలలోకి మరియు అటువంటి వాటిలోకి వెళ్తున్నారు మరియు మార్చి 16న అని అంటున్నారు. దానిని మీరు వార్తాపత్రికలో చదివారు. ప్రభు వస్తున్నాడు అని అంటున్నారు. అది ఆ విధంగా లేదని మీకు తెలుసు. ఆ నిమిషమైనను ఆ ఘడియైనను ఎవరికీ తెలియదు అని యేసు చెప్పాడు. మనము ఇటువంటి వాటన్నిటినీ మరియు జరుగుతున్న సంగతులను చూస్తుండగా ఎక్కడో ఒక దగ్గర ఒక సత్యమైన జవాబు తప్పక ఉండవలసి ఉన్నది. ఒక సత్యము తప్పక ఉండవలసి ఉన్నది. ఒక తూర్పు మరియు ఒక పశ్చిమము ఉన్నది. అయితే ఒక ఆగ్నేయము మరియు ఉత్తర పశ్చిమము లేదా ఇంకొకటేదో కూడా ఉన్నది. అయితే సమస్యకు ఎక్కడో ఒక దగ్గర ఒక సత్యమైన జవాబు ఉండవలసి ఉన్నది. దీనిని తప్పించుకోవడమా? మనము దేవుని కుమారుని రాకడ ఘడియల్లో జీవిస్తున్నామని మనము ప్రజలకు చెప్పవలసి ఉన్నాము. మనము గమనించవలసి ఉన్నాము. మరియు దేవుడు ఎల్లప్పుడూ కదలాడుతూ మానవుడికి ఒక సరియైన జవాబునివ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండినది. మనుషుల్లో అది అలాగే జరిగినది. ఏదైనా తోటలో ఆదాము మొదలుకొని మానవుడు ఎల్లప్పుడూ బాధ్యతను తప్పించుకొని దేవుని నుండి దూరంగా వెళ్లిపోయాడు. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు అతడు తన ఎంపికను చేసుకునే బాధ్యత యొద్దకు వచ్చినప్పుడు అతడు దేవునితో నిలిచి ఉంటాడా లేదా అతడు తన భార్యతో వెళ్తాడా? అతడు ఆ నిర్ణయం తీసుకునే బాధ్యత అతడు ఆ నిర్ణయమును తీసుకోవలసి ఉన్నాడు. ఆ బాధ్యత అతనిపై ఉన్నది. అతడు తన భార్య చెప్పిన దానినైనా లేదా దేవుడు చెప్పిన దానినైనా తీసుకోవలసి ఉన్నాడు. మరియు అతడు తన భార్య మార్గంలో వెళ్లడానికి ఎంపిక చేసుకున్నప్పుడు మరియు అతడు దానిని చేసినప్పుడు అప్పుడు అతడు తన యొక్క అసలైన స్థితిని కోల్పోయాడు మరియు ప్రపంచమంతటిని చావునకు లోనయ్యేటట్లు చేశాడు. అతడు ఆ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చినప్పుడు లేదా అతని భార్య కనుగొన్నటువంటి విరుద్ధమైన ఒక క్రొత్త వెలుగును అతడు స్వీకరించినప్పుడు అతడు ఆ విధంగా చేశాడు. ఓ దేవా, దాని గురించి ఆలోచించండి. వారు పాటించాలని దేవుడు వారికి కేవలం 8 లేదా 10 మాటలను చెప్పాడు. అయితే ఆ వృక్షము నుండి మీరు అసలు తిననే తినకూడదు. వారు పాటించాల్సినదంతా అది మాత్రమే మరియు అంత కొద్ది వాక్యమే అయినా కూడా వారు దానిని బ్రద్దలు చేశారు. అప్పుడు ఆదాము దానిని ఎదుర్కోవలసి వచ్చినది. నేను నా భార్య ఏమి చేయమని చెప్పిందో దానిని చేస్తానా లేదా నేను దేవుడు ఏమి చేయమని చెప్పాడో దానిని చేయాలా? మరియు అతడు బుద్ధిపూర్వకంగా బయటకు వెళ్లిపోయాడు. అతడు బాధ్యతను తీసుకోవలసి ఉన్నది. అది మానవజాతి అంతటిని మరణములోనికి పడవేసినది. పిదప ఆ మరొక ఆదాము వచ్చాడు. ఆయన క్రీస్తై ఉన్నాడు. ఆయన వంటి వాడు ఎన్నడూ లేడు. ఆయన దేవుడు కాదని ఎవరైనా అంటారా? ఆయన యొక్క ప్రత్యేకత ఆయన దేవుడని రుజువు చేసినది. ఆయన వలె ఎన్నడూ ఏదియూ జీవించలేదు. ఆయన తనదైన ఒక ప్రపంచంలో జీవించాడు. ఆయన ప్రకృతి సంబంధమైన పాపపూరితమైన మానవుని పరిధికి ఆవల జన్మించాడు. హల్లెలూయా! ఆయన శరీరధారిగా చేయబడిన సృష్టికర్తయ్యై ఉన్నాడు. ఆయన నిలబడిన చోట ఎవడు నిలబడగలడు? ఆయనలాగా ఎవడు మాట్లాడినాడు? ఆయన చెప్పిన సంగతులను ఎవడు చెప్పగలడు? ఆయన చేసిన కార్యములను ఎవడు చేయగలడు? ఆయన యొక్క ప్రత్యేకతయే ఆయన దేవుడని రుజువు చేసినది. ఆయన చేసిన దానిని చేయగల ఒక ప్రవక్త అయినా గాని లేదా మరేదైనా గాని ఎన్నడూ లేదు. ఆయన మృతులను సమాధిలో నుండి పిలవగలవాడై ఉన్నాడు. ఆకాశములను మూసివేయగలవాడై ఉన్నాడు. మరియు తాను కోరిన దేనినైనా చేయగలవాడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన స్థానములో అసలు ఎవడు నిలబడగలడు? ఎవడు? ఆయన ఆ పరిపూర్ణమైన అమర్థ్యమైన దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించడముగాక ఇంకేమై ఉండగలడు? ఆయనకు సాటి అయినది ఏదియూ లేదు. ఆయన తనదైన ఒక ప్రపంచంలో జీవించాడు. ఆయనలాగా ఏ మనుషుడు ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన అసలు తన నోరు తెరిచి మాట్లాడితే అది మిగతా అందరి నుండి భిన్నంగా ఉండేటట్లు దానిలో ఏదో విషయమున్నది. ఆయన కేవలం ఒక సాధారణమైన మానవుడని ఎవరో అన్నారు. నేను దానిని ధిక్కరిస్తున్నాను. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అదే అయి ఉన్నాడు. ఏలైనగా ఆయనలాగా ఏ మనుషుడు ఎన్నడూ మాట్లాడలేదు. ఆయనలాగా ఏ మనుషుడు మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన శరీరధారి అయిన సజీవ వాక్యమై ఉన్నాడు. దేవుని సంపూర్ణత యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నాడు. ఆ ప్రవక్తలు వారి వర్తమానములు కలిగి ఉన్నారని నేను ఒప్పుకుంటాను. అప్పుడు వారు వాటిని కలిగి ఉన్నారు. ఇప్పుడును వారు వాటిని కలిగి ఉన్నారు. అయితే దైవత్వం యొక్క సంపూర్ణత శరీరమందు అక్కడ ప్రత్యక్షపరచబడినది. ఆయన ప్రత్యేకమైన వాడు, మరియు ఆయనే ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినది. ఆయన కలిగి ఉన్న ఆయన యొక్క గొప్ప శక్తులన్నిటితో ఆయన ఖచ్చితంగా ప్రపంచమునకు రాజై ఉండేవాడు. ఆయన రాజై ఉంటాడు, మరియు ఆయన ఆయన యొక్క పరిశుద్ధులకు ఆయన ఇప్పుడే రాజయ్యున్నాడు. ఆయన అక్కడ నిలబడ్డాడు. ఒక చేప ఎక్కడ నానమును మింగినదో కూడా ఎరిగి ఉండి ఏ మానవుడు బీదవాడిగా తన తలవాల్చుకోవడానికైనా చోటు లేనివాడిగా ఉంటాడు? ఏ వ్యక్తి, ఏ మానవుడు నీటితో నిండిన ఆ పెద్ద పాత్రలను తీసుకుని మరియు వాటిని ద్రాక్షరసముగా మార్చగలిగి ఉండి మరియు తన తలవాల్చుకోవడానికైనా స్థలము లేకుండా ఉండగలడు? ఆయన తన చేతికి అప్పజెప్పబడిన బాధ్యతలను ఎదుర్కోవలసి వచ్చినది. ఒకడు చనిపోయి 4 రోజులు గడిచి మరియు కుళ్లిపోయిన తర్వాత కూడా సమాధిలో నుండి అతడిని ఏ మానవుడు లేపగలుగుతాడు? ఆయన తనను తాను రక్షించుకోలేడా? నిశ్చయముగా ఆయన రక్షించుకోగలడు. కానీ ఆయన గనుక రక్షించుకున్నట్లయితే ఆయన మనల్ని రక్షించి ఉండేవాడు కాదు. ఆయన బాధ్యతలను ఎదుర్కోవలసి వచ్చినది. మరది వాక్యమునకు ఆయన చూపిన విధేయత వలనై ఉన్నది. మరి ఆదాము అవిధేయత చూపించాడు, మరియు అతడు తేలికైన మార్గమును, తర్షీషుకు వెళ్లే మార్గమును ఎంచుకున్నాడు. కాని యేసు తన కొరకు తాను ఒక వధువును తెచ్చుకున్నటకు నీనెవేకు వెళ్లే మార్గమును, అన్యుల యొద్దకైన మార్గమును ఎంచుకున్నాడు. ఆయన దానిని చేసినందుకు ఈ రాత్రి నేను సంతోషిస్తున్నాను. మనము ఆయనకు చెంది ఉన్నాము అనే వాస్తవాలను మనము ఎదుర్కోవలసి ఉన్నాము. లోకమును తొలగించివేయండి. ఆమేన్. దేవుని ఎదుట ఒక బాధ్యతను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ఎదుర్కోవలసి ఉన్నారు. ఉదాహరణకు మనము నోవాహును తీసుకుందాం. అతడు ఎదుర్కోవలసి వచ్చినది. నోవాహు, మోషే, ఏలియా మరియు మిగతా ప్రతి కాలంలో ఉన్న మిగతా వారందరూ ఆ బాధ్యతను ఎదుర్కోవలసి వచ్చినది, మరియు వారు దానిని చేయాల్సి వచ్చినది. అయితే ఆ గడియలో వారు పంపబడినది ఆ కారణము కొరకే అయ్యున్నది. తన యొక్క విజ్ఞాన శాస్త్ర కాలములో నోవాహును చూడండి. అసలు విజ్ఞాన శాస్త్ర పరంగా లేని ఒక దానిని అతడు ఎలా ఎదుర్కోవలసి వచ్చిందో చూడండి. ఏమిటి అది? విజ్ఞాన శాస్త్రపరమైనదిగా ఉండటానికి ఒక్క కారణము కూడా లేదు చూడండి. లేదా అది విజ్ఞాన శాస్త్రపరమైనది కాదు. ఏమిటి? ఆకాశము నుండి వర్షం కురవబోతున్నదని వారు చెప్పారు. ఆకాశము నుండి ఒక్క చుక్క వర్షమైనా ఎన్నడూ కురవలేదు. ఇప్పుడు అతడు దానిని ఎదుర్కోవలసి వచ్చినది. వర్షం కురవబోతున్నదని దేవుడు చెప్పాడు. మరియు పిదప అతడు, మీరు గనక నేను దానిని నమ్ముతున్నాను అని చెప్పి మరియు ఎటువంటి క్రియ చేయకపోతే అప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతమైనది. సరిగ్గా వర్తమానంలాగానే ఉన్నది. నేను దానిని నమ్ముతున్నాను అని మీరు చెప్పి దాని ప్రకారంగా ప్రవర్తించనట్లయితే అది మీకు ఏమి మేలు చేస్తుంది? చూశారా, నోవహు తాను దేని గురించి మాట్లాడుతున్నాడో దానిని నిర్ధారించడానికి అతని సుత్తె తీసుకుని పనిచేయడానికి వెళ్లాడు, మరియు ఒక ఓడను నిర్మించాడు. మనము కూడా దానినే చేయవలసి ఉన్నాము. మనము మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని రుజువు చేయడానికి మనము పనిచేయవలసి ఉన్నాము. మన విశ్వాసాన్ని మన క్రియలే రుజువు చేస్తాయి. మోషే దానిని చేయవలసి వచ్చినది, మరియు ఏలియా దానినే చేయవలసి వచ్చినది. ప్రతి ప్రవక్త తన కాలములో నిలబడి మరియు ఈ బాధ్యతలను ఎదుర్కోవలసి వచ్చినది. అయితే వారిలో చాలా మంది యోనాలాగా చేయలేదు. అతడు పారిపోయాడు, వారు పారిపోలేదు. గమనించండి, దానికి వ్యతిరేకముగా కేకవేయము. ఓ మై, విషయం అదే అయ్యున్నది. దానికి వ్యతిరేకంగా కేకవేయము, అంశము అదే అయ్యున్నది. మరదే ముఖ్యమైన భాగమై ఉన్నది. ఊరకే అక్కడికి వెళ్లి మరియు వారితో ఇటు చెప్పు, హే అబ్బాయిలు, నేను కూడా మీతో చేరడానికి వచ్చాను. మీకు తెలుసా నేనేమి చేస్తానో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. నేనిక్కడ ఒక చిన్న విషయమును కలిగి ఉన్నాను. నేను దానిని ఉపయోగించి మనందరినీ ఒక్కటిగా చేర్చి మరియు దీనిని, దానిని లేదా మరొక దానిని చేయగలనని నేను నమ్ముతున్నాను. అయితే అది ఈ విధంగా ఉన్నది, దానికి వ్యతిరేకముగా కేకవేయము. మీరు దేనికైనా వ్యతిరేకంగా కేకవేయాల్సి వచ్చినప్పుడై ఉన్నది. ఇప్పుడు అతడు అక్కడున్న ప్రతి దానికి వ్యతిరేకంగా కేకవేయవలసి ఉన్నది. పట్టణానికి వ్యతిరేకంగా కేకవేయాలి, వారు చేసే పనులకు వ్యతిరేకంగా కేకవేయాలి, వారి సంఘానికి వ్యతిరేకంగా కేకవేయాలి, వారి ప్రవక్తలకు వ్యతిరేకంగా కేకవేయాలి, వారి సేవకులకు వ్యతిరేకంగా కేకవేయాలి, వారి యాజకులకు వ్యతిరేకముగా కేకవేయాలి, దానికి ఆ విషయమంతటికి వ్యతిరేకంగా కేకవేయాలి, దానికి వ్యతిరేకంగా కేకవేయాలి. నోవహు తన కాలమునకు వ్యతిరేకంగా కేకవేశాడు. నిశ్చయముగా అతడు తన కాలము యొక్క సంఘములకు వ్యతిరేకముగా కేకవేశాడు. మోషే నిస్సందేహముగా తన కాలానికి వ్యతిరేకంగా కేకవేశాడు. ఆ ప్రజలకు, యాజకులకు మరియు మొదలగు వారికి వ్యతిరేకముగా కేకవేశాడు. అతడు అరణ్య మార్గమంతటిలో కూడా కేకవేస్తూనే ఉన్నాడు. ప్రతి కూడలిలో అతడు కేకవేశాడు. నిరంతరము ప్రజలకు కేకవేసి చెప్తూనే ఉన్నాడు. ఏలియా తన కాలములో ఎటువంటి గుర్తింపు లేనివాడు, ఎందుకనగా అతడు ఆ కాలమునకు వ్యతిరేకంగా కేకవేశాడు. నిశ్చయముగా అలా చేశాడు. బాప్తిస్మమిచ్చి యోహాను తన కాలములో పెద్దగా గుర్తింపు లేనివాడు, అతడు తన కాలమునకు వ్యతిరేకంగా కేకవేశాడు. అతడు రాజుతో చెప్పాడు, ఆ దేశం యొక్క అధిపతితోనే చెప్పాడు. అతడు తన సహోదరుని భార్యను పెండ్లి చేసుకున్నాడు. ఒక ఉదయమున అతడు వివాహము మరియు పరిత్యాగం మీద బోధించాల్సి వచ్చినది. కాబట్టి అతడు దానికి వ్యతిరేకంగా కేకవేశాడు. నీవు ఆమెను ఉంచుకొనుట న్యాయము కాదు అని చెప్పాడు. దానికి ఫలితంగా తరువాత అతని తల నరికివేయబడినది. కాని అతడు మాత్రం కేకవేశాడు. మరియు అతని విధి నిర్వహణకు తగినట్టుగా నిలబడ్డాడు. అతడు తర్షీషుకు వెళ్లే ఓడను ఎక్కలేదు. మరియు మంచిది, హేరోదు, నేను నీతో ఏకీభవిస్తాను, అది మంచిదే, ఆమె ఒక మంచి స్త్రీ అని, ఆమె నీకు ఒక మంచి భార్యగా ఉంటుందని నీవు అనుకున్నంత కాలము అలాగే కొనసాగు అని చెప్పలేదు. ఓ కనికరము, ఆ మసిబట్టలు మీరు చూడండి. అవును, ప్రతి చిన్న విషయము ఏంటి, అది కేవలం మురికి పల్లెములను తుడిచేది తప్ప ఇంకేమీ కాదు. అయితే గమనించండి, యోహాను ఆ విధంగా లేడు. అతడు నేరుగా దానిని ఎదుర్కొన్నాడు. అతడు ఇట్లన్నాడు, నీవు ఆమెను ఉంచుకొనట న్యాయము కాదు. అవునయ్యా. మరియు అతడు దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. వారు పరిగెత్తలేదు, యోహాను పారిపోలేదు. వారు నిలబడి వాస్తవాలను ఎదుర్కొన్నారు. మోషే పారిపోవడానికి ప్రయత్నించాడు, యోనా లాంటి ఒకడు, కాని దేవుడు అతన్ని వెనకకు తీసుకుని వచ్చాడు. వారిలో అనేకులు దాని నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించారు. వారు ప్రారంభించేవారు. కానీ చూడండి, దేవుడు గనక మిమ్మల్ని పిలిచినట్లయితే, మరియు మీరు గనక దేవుడు ఈ వర్తమానంలో ఉన్నాడని నిశ్చయత కలిగి ఉన్నట్లయితే, మిమ్మల్ని వెనుకకు త్రిప్పేది ఏది ఉండదు. అది యోనాను ఆపలేదు. లేదయ్యా, పూర్వకాలపు ఆమోసు కేక వేశాడు, ఇట్లన్నాడు, సింహము గర్జించగా భయపడని వాడెవడు, మరియు దేవుడు మాట్లాడగా ప్రవచింపని వాడెవడు. దేవుడు మాట్లాడి మరియు ఒక ఫలానా కార్యము జరుగుతుందని చెప్పినప్పుడు, మరి అది సరిగ్గా అక్కడే జరుగుతున్నప్పుడు ప్రవచించకుండా ఎవడు ఉండగలడు? ఒక సింహము గర్జిస్తే అందరూ భయపడతారు. అవునయ్యా, అడవిలో ఒక సింహము గర్జించడాన్ని మీరు ఎన్నడైనా వింటే తెలుస్తుంది. బయట అక్కడ ఆ బోనులో ఆ పెంపుడు సింహాలు ఇవి మ్యావ్ అనడం మీరు వినవచ్చును. కానీ మీరు ఒక అసలైన అడవి సింహము ఒకసారి ఒక్క గర్జన చేయడాన్ని వినవలసి ఉన్నారు. కొండల మీద నుండి చిన్న బండలు 500 గజాల దూరం వరకు ఎగిరిపడతాయి. ఆ ఊపిరితిత్తులలో అంత బలం ఎక్కడి నుండి వస్తుందో నేను చూడగోరుతున్నాను. మరియు అది దాని తలను జులిపి దాని జూలును దులుపుకుంటుంది. నేను అటువంటి దానిని ఎన్నడూ వినలేదు. అది దాని ఊపిరితిత్తులలో నుండి అంత పెద్దగా గర్జించినప్పుడు అది ఆ లోయ గుండా ప్రతిధ్వనిస్తుంది. ఎవడు భయపడకుండా ఉండగలడు? వారిట్లంటారు, మీరెన్నడైనా ఒక సింహము చేత చంపబడితే అది నొప్పివేయదు, అది మిమ్మల్ని పట్టుకునే లోపే అది మీరు భయముతో చనిపోయేలాగా చేస్తుంది. చూశారా, మీరు దానిని గమనించలేరు. అది ఆ గొప్ప భయంకరమైన గర్జనతో మిమ్మల్ని భయపెడుతుంది, మరియు కనురెప్ప పాటున అది మీ మీద పడుతుంది. అతడిట్లన్నాడు, సింహము గర్జించగా భయపడని వాడెవడు, మరియు దేవుడు పలకగా ప్రవచించని వాడెవడు? దేవుడు ఏదైనా చేయడాన్ని మీరు చూసినప్పుడు మీరు ఇట్లంటారు, మీరు ఒక ప్రవక్త కాకపోవచ్చును. యోనా ఇట్లన్నాడు, నేను ఒక ప్రవక్త కాకపోవచ్చును, లేదా ఒక ప్రవక్త కుమారుణ్ణి కూడా కాకపోవచ్చును. కానీ దేవుడు పలకగా ప్రవచించకుండా ఎవడు ఉండగలడు? నేను ఒక ప్రవక్తను కాకపోవచ్చును, నేను ఇది, అది, లేదా ఆ మరొకటి కాకపోవచ్చును. దేవుడు ఏదైనా చేయడాన్ని నేను చూసినప్పుడు, మరియు నేను దానిని ఇక్కడ వాక్యములో చూసినప్పుడు, మరియు ఆయన దానిని వాగ్దానము చేసినప్పుడు, ఎవడు నిశ్శబ్దంగా ఉండి మౌనంగా ఉండగలడు? నిశ్చయముగా ఆయన దానిని చేశాడు. అలాగే మనము కూడా మత సిద్ధాంతములు మరియు ఇక్కడున్న ఈ సహవాసములు మరియు తర్షీషుకు వెళ్లే వాటి వెనుక దాగుకొని ఉండలేము. మనము ఆ సహవాసములతో పాటు వెళ్లగొరడం లేదు. కాని అనేకులు ఆదాము వలె అదే కార్యములు చేస్తారు. దేవుడిని ఎదుర్కోవడానికి వేరే ఏదో మార్గమును కనుగొనడానికి ప్రయత్నిస్తారు, మరియు ఒక ప్రత్యామ్నాయమును తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. వారు తప్పును తెలుసుకున్న తర్వాత సత్యమునకు ఎదురు పడినప్పుడు నేరుగా తన భార్యతో కొనసాగి, మరియు దేవుడు అతనికి ఏమి చేయవద్దని చెప్పాడు సరిగ్గా దానినే చేశాడు. అతడు నేరుగా అలాగే వెళ్లి మరియు ఎలాగైనా దానిని చేశాడు. మరియు అతడు తనను తాను దిగంబరిగా కనుగొన్నాడు. ఆమె మరియు అతడు ఏదేను తోటలో తమను తాము ఆ విధంగా కనుగొన్నారు. వారి కన్నులు తెరవబడినవి. అప్పుడు ఏది తప్పో ఏది సరైనదో వారికి తెలిసినది. మరియు పిదప దానితో తనను తాను చుట్టుకోవడానికి అతడు ఒక ప్రత్యామ్నాయమును కనుగొనడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఈనాడు మనము చేసేది కూడా సరిగ్గా అదే అయినది. ఒక సాకు ఇట్లంటాము, సరే నేను నీకు చెప్తున్నా కదా, ఒకవేళ అది ఇక్కడ ఉండి ఉంటే, లేదా ఒకవేళ ఇది, లేదా ఒకవేళ ఒకవేళ అది, కేవలం చూశారా, కాని మీరు దానిని ఎదుర్కోవలసి ఉన్నారు. అది తప్పైనా సరైనదైనా దానిని ఎదుర్కోవలసి ఉన్నారు. మరియు అది సరైనదైతే మనము దానితోనే నిలిచి ఉందాము, అది తప్పైతే దాని నుండి దూరంగా వెళ్లిపోదాము. అంతే, సరైనది ఏదో కనుగొనండి. మీరిక ఎంత మాత్రమూ వేచి ఉండవద్దు. సత్యం ఏమిటో మరియు సరైనది ఏమిటో మనము కనుగొందాము, మరియు దానితో నిలిచి ఉందాము. అది సత్యమని మనకు తెలుసు. ఇప్పుడు ఈనాడు మనము ఏమి కనుగొంటామంటే, మన ప్రజలు ఎంతగానో సంఘములలో నుండి యథార్థతంతా బయటకు వెళ్లిపోయినట్లు అనిపిస్తున్నది. ఈ సంఘానికి వచ్చే ఒక ప్రశస్తమైన సహోదరి యొక్క ఇంటిలో మేము నివసిస్తున్నాము. బహుశా ఆమె ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉండవచ్చు, మరియు ఆమె దానిని ప్రజలకు అద్దెకిస్తుంది. మరియు ఆ స్థలం విషయంలో, మేము ఆ స్థలమును కలిగి ఉండడానికి అనుమతించే విషయంలో ఆమె మాతో ఎంతో చక్కగా వ్యవహరించినది. మరియు నేను ఆమె పేరును చెప్పవచ్చు, కానీ నేను ఆ విధంగా చేయడం ఆమెకు నచ్చకపోవచ్చును. మరియు ఆమె మాతో ఎంతో చక్కగా ఉన్నది, మంచిది. మేము నిశ్చయముగా ఆమెను బహిర్గతం చేయాలనుకోవడం లేదు. అయితే ఆమె ఎంతో ఎంతో ప్రియమైన స్త్రీగా ఉండినది. మరియు ఆ ఇంట్లో ఒక ప్రక్కన ఒక టీవీ ఉన్నది. మేము ఒక చిన్న రెండు పోర్షన్ల ఇంటిని తీసుకున్నాము. నాకు ఒక పెద్ద కుటుంబం ఉన్నది మరియు యవన పిల్లలున్నారు. మరియు మేము, మరియు మీకు తెలుసు కదా, మరియు వారికి పరుపులు మరియు అటువంటివన్నీ కావలసి ఉన్నవి, మరియు అన్ని పైన కుప్పగా చేయబడినవి. మరియు మనం లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి దీని గుండా మరియు దాని గుండా వెళ్లవలసి ఉంటుంది. మరియు పిదప అక్కడ వారు ఒక టీవీని కలిగి ఉన్నారు. మరియు ఈ టీవీలో ఆదివారం ఉదయమున దానిలో వచ్చిన ఏదో ఒక భక్తి గీతాన్ని ఈ పిల్లలు చూశారు. మరియు మీకు తెలుసా, ఎక్కడో ఒక దగ్గర స్పష్టంగా నిర్ధారించబడే ఒక అసలైన క్రైస్తవ్యం గనక లేకపోతే, క్రైస్తవ్యం అని పిలువబడుచున్న దానిని చూడటానికి అది మిమ్మల్ని దాదాపు సిగ్గుపడేటట్లు చేస్తుంది. ఇంకేంటి, దానిలో నుండి యథార్థతంతా బయటకు పోయినట్లు అనిపిస్తున్నది. ఏంటి వారు, ఏమిటి వారక్కడ నిలబడి మరియు పిడికిలు బిగించి అక్కడ ఒకరినొకరు కొట్టుకుంటూ మరియు పాటలు పాడటానికి మరియు అటువంటివన్నీ చేయడానికి ప్రయత్నించడం, అది అసలు భయంకరంగా ఉన్నది. మరియు ఒక నావికుడు కూడా వేయనటువంటి చెత్త జోకులను వేస్తూ మరియు అన్ని రకాల మాటలను మాట్లాడుతుంటారు మరియు వెకిలి చేష్టలు చేస్తూ తమకిష్టం వచ్చినట్లు చేస్తుంటారు. మీకు తెలుసా, క్రైస్తవ్యం యొక్క పవిత్రత దాని స్థానమును కోల్పోయినట్లు అనిపిస్తున్నది. ఇప్పుడు నేను సంఘానికి వెళ్లి మరియు సంఘ కాపరి అక్కడికి వచ్చి మరియు ఒక స్విమ్మింగ్ బీ ఉండబోతుందని ప్రకటించడాన్ని చూశాను. మరియు ఈ స్నానపు వస్త్రాలు ధరించుకున్న స్త్రీలందరూ, వారందరూ బయట అక్కడికి వెళ్తున్నారు. వారు, ఈ స్త్రీలు ఈత పోటీలు కలిగి ఉండబోతున్నారు మరియు వారు ఒక విధమైన పార్టీని కలిగి ఉండబోతున్నారు. మరియు వారు ఎక్కువ కోడి మాంసమును ఫ్రై చేసుకుని మరియు బంకో ఆటను ఆడి మరియు అటువంటివన్నీ చేయబోతున్నారు. నాకైతే అది క్రైస్తవ్యంలో నుండి అసలైన యథార్థతను తీసివేస్తున్నట్లుగా ఉన్నది. అసలు దేనినైనా అనుమతించేస్తున్నారు. ఇక్కడికి వస్తుండగా నేను చూశాను, మేము ఈ విధంగా కనుగొన్నాము. మీకు తెలుసు కదా, అక్కడున్న ఆ వేడి ప్రాంతములో కంటే ఇక్కడున్న ఈ చలి ప్రాంతములోనే మన సహోదరిలలో ఎక్కువ మంది పొట్టిలాగులను వేసుకోవడాన్ని మనం కనుగొంటాము. చూడండి, అది సత్యము. ఎక్కడైతే చాలా వేడిగా ఉంటుందో అటువంటి ఆ చోట వాటిని ధరించుకునే వారు ఎక్కువ మంది లేరు. కానీ ఎక్కడైతే చల్లగా ఉంటుందో అటువంటి ఈ ప్రాంతములోనే వారు వాటిని ధరించుకుంటున్నారు. చూడండి, అది దానిని చేస్తున్నది దయ్యమని వారు గ్రహించడం లేదు. చూశారా, ఇప్పుడు అది సౌకర్యంగా ఉండటం కొరకైతే, అది మీకు సహాయకరంగా ఉండటానికైతే అది భిన్నంగా ఉండేది. ఒక పురుషుడైతే అది ఒక పురుషుని మీద చాలా అసహ్యంగా ఉంటుంది. అయితే అది ఒక పురుషుడైతే మీరు అసలు పట్టించుకోరు. కానీ ఒక స్త్రీ, ఆమె శరీరము పవిత్రమైనది మరియు ఆమె దానిని ఆ విధంగానే ఉండనివ్వవలసి ఉన్నది. మరియు చూడటానికి ఈనాడు ప్రజలను మీరు చూడవచ్చును. రెండు ఆత్మలు ఉన్నాయి, మరియు వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ, మరొకటి అపవిత్రాత్మ. మరియు ఒకరు వాటి చేత నియంత్రించబడతారు, మరియు ఆ రెండు భక్తి కలిగినవే. ఇప్పుడు అవును, అదే వింతైన భాగం. ఆ రెండు భక్తి కలిగినవే. ఏషావు మరియు యాకోబు వలె ఉన్నది. ఇద్దరు భక్తి గలవారే. కయ్యను మరియు హేబెలు వలె ఉన్నది. ఇద్దరు భక్తి గలవారే. యూదా మరియు యేసు వలె ఉన్నది. ఇద్దరు భక్తి గలవారే. ఇద్దరు భక్తి గలవారే. మరియు ఈనాడు మనం దానిని చూస్తున్నట్లుగా ఇరువైపులా భక్తి గలవారే. చూడండి, అది అదే ఆత్మయై ఉన్నది. ప్రజలు మరణిస్తారు, కానీ ఆత్మ మరణించదు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఇరువురు భక్తి గలవారే. వారిలో ఒకరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అది వారు జీవించవలసి ఉన్నటువంటి జీవితమును జీవిస్తుంది మరియు దైవికముగా మరియు యథార్థముగా నడుచుకుంటుంది. ఒక రూపాయి కోసం వారు మిమ్మల్ని కొట్టరు మరియు వారు మీకు సహాయం చేయడానికి యథార్థంగా వారు చేయగలిగే ప్రతి దానిని చేస్తారు. మరియు వీరు ఎంతో మంచిగా ఉంటారు. మరియు ఇతరులు దానికి భిన్నంగా ఉండటాన్ని మనం కనుగొంటాము. మరి అయినను ఆ రెండు భక్తి గల ఆత్మలే. ఆ రెండు, ఒకటి పరిశుద్ధాత్మ మరియు ఆ మరొకటి ఒక అపవిత్రాత్మ. మరియు మీరు గమనించినట్లయితే అది మతమును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు మరియు మిమ్మల్ని పరిశుద్ధ గుండ్రాలు అని పిలుస్తారు. వారు తాము చేయగల దేనినైనా చేస్తారు. వారు మారని దేవుని వాక్యమును లక్ష్య పెట్టరు. అసలు అది ఎన్నడూ వ్రాయబడనట్టే ప్రవర్తిస్తారు. చూడండి, మీరు ఇట్లా అనవచ్చు, ఇప్పుడు ఇటు చూడు, ఒకవేళ బాప్తిస్మము నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను అంటారు, మరి నీ చేతిలో ఆ చుట్ట పట్టుకుని దానిని త్రాగుతూ కూడానా? అవును, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. కొద్దిగా త్రాగడం తప్పని నేను అనుకోవడం లేదు. నేను ఆ విధంగా అనుకోవడం లేదు. చూశారా, మరియు నేను అనుకోవడం లేదు అనే దానిని మీరు గమనించారా? కానీ మీరు చూడండి, ఆయన యొక్క వాక్య ప్రకారంగా దేవుడు భిన్నంగా అనుకుంటాడు. చూశారా, చూడండి, వారు మరియు వారు కేవలం దాని మీద ఉమ్మి వేసినట్లే ప్రవర్తిస్తారు. అది ఖచ్చితంగా నిజము. దావీదు తన సింహాసనము నుండి తరిమి వేయబడుతున్నప్పుడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఈ కుంటివాడి వలనే అయ్యున్నది. అతడు ఒలివ కొండను ఎక్కుచున్నాడు. బయటకు వెళ్లి అతడు పైకి వెళ్తుండగా వెనుకకు చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. మరియు ఇతడు అక్కడికి వెళ్లి అతని మీద ఉమ్మి వేస్తూ ఉన్నాడు. మరియు ఆ కావలి వాడి ఇట్లన్నాడు, నా రాజు మీద ఉమ్మి వేసిన ఆ కుక్క తలను ఛేదించదనా? దావీదు అతన్ని వదిలేయి అని చెప్పాడు. చూడండి, వారు అతని మీద ఉమ్మి వేశారు. దాదాపు 800 సంవత్సరాల తర్వాత వారు అతని కుమారుడైన యేసుక్రీస్తు మీద కూడా ఉమ్మి వేశారు. మరియు ఈ రోజు వారు మరలా ఆయన మీద ఉమ్మి వేశారు. అది అసలు ఏమీ కానట్టు అగౌరవంగా పట్టింపు లేని వారిగా వారి తలలను త్రిప్పుకొని దాని నుండి దూరంగా వెళ్లిపోతారు. మరియు మీ ముఖం ఎదుటనే నవ్వుతారు. అది ఎందుకని ఆ విధంగా ఉన్నది? వారు తరిశిష్కు వెళ్లే ఓడలో ఉన్నారు. అది ఖచ్చితముగా నిజం. దేవుడు పిలిచిన ఈ పిలుపుకై మీరు దుష్టత్వమునకు వ్యతిరేకంగా కేక వేయవలసి ఉన్నారు, పాపమునకు వ్యతిరేకంగా కేక వేయవలసి ఉన్నారు, తప్పైన కార్యములకు వ్యతిరేకంగా కేక వేయవలసి ఉన్నారు. ఇప్పుడు గుర్తుంచుకోండి, అది ఈ విధంగా జరుగుతుంది. హే, మీకు తెలుసా ఈ సమయం? మీకు తెలుసా నేను 2 గంటల తేడాలో ఉన్నాను, మరియు టూసాన్ లో కేవలం 7 గంటల 10 నిమిషాలు అవుతున్నది. మరియు ఒక విధంగా నేను ఇక్కడ అయోమయం అవుతున్నాను. మంచిది, ఇప్పుడు గుర్తుంచుకోండి, మనము దానికి జవాబునివ్వవలసి ఉన్నాము. గుర్తుంచుకోండి, క్రీస్తు మీద ఉమ్మి వేసిన వారు దాని నిమిత్తం జవాబునిస్తారు. దావీదు బహిష్కరించబడిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతడు ఒక పారిపోయిన వాడిగా ఉండి, మరియు అతడు తిరిగి వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, ఈ వ్యక్తి సాగిలపడి మరియు కనికరం కొరకు వేడుకున్నాడు. అతడు దావీదు బయటకు వెళ్తున్నప్పుడు అతనిపై ఉమ్మి వేశాడు. కానీ అతడు తిరిగి వచ్చినప్పుడు మాత్రం కన్నీటితో అతని పాదములను కడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరియు ఏదో ఒక రోజు యేసును పొడిచిన వారు కూడా దానిని చూస్తారు, మరియు ఈనాడు ఆయనను పొడుస్తున్న వారు కూడా దానిని చూస్తారు. వారు ఏదో ఒక రోజు అది తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి, ప్రకటన 22, ఆయన వ్రాసిన ప్రతి మాట ప్రకారం జీవించాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. ప్రతి మాట ప్రకారం. ఇప్పుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉందని మనకు తెలుసు. అది నిర్ధారించబడినది. మనము దానిని కలిగి ఉంటున్నాము. ఈ రానున్న వారములో అది మన మధ్యన నిర్ధారించబడటం కొనసాగుతుందని మనము నమ్ముతున్నాము. రోగులు స్వస్థత పొందుతారు, మరియు గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి. మనకు ప్రఖ్యాతిగాంచిన ఆలోచన వద్దు, మనకు సత్యం కావాలి. మరియు మనము కోరుతున్నది దేవుడు సత్యము అని చెప్పిన దానిని తప్ప మరి దేనిని కూడా మనం ఎదుర్కోవడానికి ఇష్టపడటం లేదు. అయితే మీ పాపం ఎల్లప్పుడూ మిమ్మల్ని పట్టుకుంటుంది అని బాగుగా ఎరిగి ఉండండి. అది ఇక్కడ మిమ్మల్ని పట్టుకోకపోతే అది తీర్పు వద్ద మిమ్మల్ని పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని పట్టుకోబోతున్నది. అవునయ్యా, కానీ మీరు ఒక నిజమైన క్రైస్తవుడైతే, నిజంగా యోనాలాగా పిలువబడితే, దేవుడు ఇదివరకే మీ ప్రయాణ ఛార్జీలు చెల్లించాడు. ఎలాగైనా సరే తర్షీషుకు వెళ్తున్న ఆ ఓడలో నుండి దిగండి. ఈ జీవం కొరకు దేవుడు మిమ్మల్ని ముందుగా నిర్ణయించాడు. అవునయ్యా, మీరు గనక నిజంగా పిలువబడిన దేవుని బిడ్డే అయితే క్రీస్తునొద్దకు రండి, ఆయన యొక్క సంపూర్ణతలోనికి రండి. మీరు ఎక్కడికి వెళ్లడానికి ఛార్జీలు చెల్లించబడినవి? నినెవేకు వెళ్లడానికి చెల్లించబడినవి, తర్షీషుకు కాదు. మీరు ముందుగా నిర్ణయించబడ్డారు. సరిగ్గా ఇప్పుడే ఆ దారిలో ఒక ఓడ మొదలవ్వబోతున్నది. కాబట్టి చేయడానికి ఒకే ఒక్కటి ఉన్నది, దానిలోనికి ఎక్కడమే. మరి మీరు దేవుని చిత్త ప్రకారం జీవించేవారైతే ఆయనకు విరుద్ధంగా వెళ్తున్నప్పుడు మీకెప్పటికీ మనశ్శాంతి ఉండదు. కొద్దిసేపటి క్రితం నా మేనల్లుడి విషయం వల్లనే ఉన్నది. ఇప్పటికి 10 సంవత్సరాలుగా అతడు అటు ఇటు పరుగులు తీశాడు. ఒక ఉదయం అతడి సంఘానికి వెళ్తాడు. ఈ దిగువన ఉన్న ఈ కేథలిక్ సంఘమైనది. మరియు అతడు ఎవరి గురించి అయితే చెప్తుంటాడో అటు ఎవరో ఒక హోలీ ఫాదర్ గారు దీని గురించి చెప్పినందుకు, మరియు ఇక్కడ ఇంకెవరో చెప్పినందుకు అతడు దీనిని తీసుకుంటాడు. చివరికి అదంతా ఏమైనది చూశారా? ఇప్పుడు అతడు ఇంకనూ ఆకలిగా ఉంటున్నాడు మరియు దప్పికొంటున్నాడు. నేనిట్లు చెప్పాను, కుమారుడా, నీ స్థానము దిగువన ఆ బలిపీఠం వద్దనై ఉన్నది. చూశారా? దాని నుండి బయటికి వచ్చే దారే లేదు. దేవుడు గనక ఒక్కసారి నీ వెంట పడితే నీవు ఉరకటం మానేసి మరియు ఆయనతో కొనసాగడం మంచిది. ఇక అంతే. గుర్తుంచుకోండి, దేవుడు మంచిది. దేవుడు ఓడలో ఉన్నాడు, దేవుడు తుఫానులో ఉన్నాడు, దేవుడు చేపలో ఉన్నాడు. అతడు ఎటు తిరిగినా గాని దేవుడు అక్కడ ఉన్నాడు. చూడండి, దేవుడు అక్కడ ఉన్నాడు, మరియు అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరింకా ఎందుకని వేచి ఉండాలి? మనము ఈ ఉజ్జీవమును సరిగ్గా ప్రారంభించుదాము. సరిగ్గా మీరు దేని కొరకు వేచి ఉంటున్నారు? ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నదని, మరియు ఆయన ఒక వధువును కలిగి ఉండబోతున్నాడని, మరియు ఆమె సిద్ధంగా ఉన్నదని మనము నమ్ముతున్నాము. మరియు తర్షీషుకు వెళ్లే ఎటువంటి ఓడలు మనకు వద్దు. మనము నీనెవేకు వెళ్తున్నాము. మనము మహిమలోనికి వెళ్తున్నాము. ఆమేన్. అది నిజము. ఎక్కడైతే దేవుడు ఆశీర్వదిస్తాడో మనం అక్కడికి వెళ్తున్నాము, మరియు మనము దానినే చేయవలసి ఉన్నాము. అలాగైతే మనము మన హృదయములతో, మన చేతులతో మాత్రమే కాదు గాని మన హృదయములను దేవుని ఎదుట ఉంచి దేవుని సన్నిధిలో పడి ఉండవలసి ఉన్నాము. ఎంతగా అంటే ఆయన తన మహిమా కిరణాలతో మనల్ని పూర్తిగా ఆ విధంగా సారవంతము చేసి, మరియు ఆయన యొక్క మంచితనముతో మనల్ని నింపి, మనము కలిగి ఉన్న దానిని వాస్తవికతలోనికి పరిపక్వము చెందించేంతగా అక్కడ పడి ఉండవలసి ఉన్నాము. చూడండి, తద్వారా యేసుక్రీస్తు సజీవుడని మనము ఇతరులకు చూపించగలుగుటకై ఉన్నది. ఓ మై, మనము దానిని నమ్మగోరుతున్నాము. మరియు గుర్తుంచుకోండి, యోనా ఎక్కడికి వెళ్లినా దేవుడు ఆ ఓడలో ఉన్నాడు, దేవుడు ఆ తుఫాన్లో ఉన్నాడు, దేవుడు చేపలో ఉన్నాడు. ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తము నెరవేరే వరకు ఆయన యోనాతో ఉంటూనే ఉన్నాడు. అది నిజము. మరియు ఆయన గనుక ఎన్నడైనా మీ వెంట పడుతున్నట్లయితే మీరిక్కడ తప్పించుకోవచ్చు మరియు అక్కడ తప్పించుకోవచ్చు, కానీ మీరు తిరిగి వచ్చి మరియు అసలు మొదటిగా ఆయన కొరకు మీరు ఏమి చేయడం ప్రారంభించారో దానిని చేసే వరకు మీరు దయనీయమైన పరిస్థితిలో ఉంటారు. చూశారా, దేవుని సన్నిధి నుండి వెళ్లిపోయి పారిపోవద్దు, దానిని ఎదుర్కోండి. అది సత్యమని మీరు నమ్ముతున్నట్లయితే, అప్పుడు అది సత్యమే అయితే, అప్పుడు దాని కొరకు జీవించడానికైనా, దాని కొరకు మరణించడానికైనా, లేదా ఇంకేది చేయడానికైనా అది అర్హత కలిగి ఉన్నది. మరియు అది సత్యమని ఆయన ఎన్నడైనా మీకు నిర్ధారించినట్లయితే, అప్పుడు మనం దాని నుండి ఎక్కడికి పారిపోలేము. ఆయన సరిగ్గా అలాగే అక్కడ ఉంటాడు, మీరు దానిని చేయలేరు. ఆయన ఏర్పాటు చేసిన ప్రవక్త ద్వారా అక్కడికి వెళ్లి మరియు ఆ వర్తమానమును చెప్పడానికి ఆయన నియమించిన అతని ద్వారా, మరి ఇప్పుడు ఆయన వేరొక ప్రవక్తని పంపవచ్చును కదా అన్నట్లు అది అగిపిస్తుంది. కాని ఆయన యోనాను నియమించాడు. మరియు ఏలియా అయినా దానిని చేసి ఉండేవాడు కాదు, ఇర్మియా అయినా చేసి ఉండేవాడు కాదు, మోషే అయినా చేసి ఉండేవాడు కాదు. యోనాయే నీనెవేకు వెళ్లవలసి ఉన్నాడు. దానిలోని విషయమంతా అదే అయినది. ఆయన అతనికి ఆజ్ఞాపించి మరియు వెళ్లమని అతనికి చెప్పాడు. మరియు ఆయన యోనా అక్కడ నీనెవేకు వెళ్ళుము అని చెప్పినప్పుడు, యోనా తప్ప వేరెవ్వరూ దానిని చేయలేరు. మరియు దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు నీవే తప్పక దానిని చేయవలసి ఉన్నావు, మరెవ్వరూ కాదు. చూడండి, మనము దానిని ఎదుర్కోవలసి ఉన్నాము మరియు వెళ్లి దానిని చేయవలసి ఉన్నాము. దేవుడు ఏదో కార్యమును చేస్తున్న కాలములో మనము జీవిస్తున్నామని మనము నమ్ముతున్నాము. ఇప్పుడు మనము వారి మధ్య జీవిస్తున్నామని మనము నమ్ముతున్నాము. కేవలం పరిపక్వము చెందడానికి వేచియుంటూ సిద్ధంగా ఉన్న ఆ సంఘానికి ఈ రాత్రి నేను ప్రసంగిస్తున్నాను అని నేను నమ్ముతున్నాను. నేను దానిని నిజంగా నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అది ఎల్లప్పుడూ ఉండినట్లుగానే ఇప్పుడును ఉందని నేను చెప్పగలను. ఇప్పుడు పరిశుద్ధ యోహాను 14:12 నెరవేర్చబడవలసిన ఘడియ వచ్చిందని మనం నమ్ముతున్నాము. మనము మలాకి 4 నెరవేర్చబడవలసి ఉన్నదని మనం నమ్ముతున్నాము. లూకా 17:30 నెరవేర్చబడవలసి ఉన్నదని మనం నమ్ముతున్నాము. ఈ దినమున నెరవేర్చబడతాయని ఆయన చెప్పిన ఈ ప్రవచనములన్నిటినీ మనము నమ్ముతున్నాము. అవి నెరవేర్చబడవలసి ఉన్నవని మనము నమ్ముతున్నాము. మరియు అవి సరిగ్గా ఇప్పుడు నెరవేర్చబడటాన్ని మనము చూస్తున్నామని మనము నమ్ముతున్నాము. అది ఖచ్చితంగా నిజము. పరుగెత్తడం ఆపేయండి. ఆయన సన్నిధిలో నుండి బయటకు వెళ్ళకండి. కేవలం ఆయన సన్నిధిలోనికి కదిలిరండి. అది సరి అయినది. మరియు దానిని చేయాలన్నదే మీ కోరిక అని నాకు తెలుసు. ఎందుకంటే టెక్సస్ నుండి, లూసియానా నుండి మరియు ప్రతి చోట నుండి వచ్చిన నంబర్ ప్లేట్లను నేను చూశాను. దాని కొరకే మనం ఇక్కడ ఉన్నాము. ఆయన సన్నిధి నుండి పరిగెత్తడానికి కాదు, కానీ ఆయన సన్నిధిలోనికి పరిగెత్తడానికై ఉన్నది. తిరిగి రండి, ఆ ఓడలో నుండి దిగండి. ఒక యోనాలాగా ఉన్నారు. మీరు ఎటువైపు వెళ్లాలి లేదా ఏమి చేయాలి అని ఆశ్చర్యపోతున్నట్లయితే, రండి ఈ రాత్రి మాతో ఈ ఓడలోకి ఎక్కండి. మేము కేక వేయడానికి తర్షీషునకు లేదా కేక వేయడానికి నీనెవేకు వెళ్తున్నాము. వారు కోరినట్లయితే మేము ఆ తర్షీషు ఓడను వెళ్లనిస్తున్నాము. మేమైతే దేవుని ఎదుట ఒక కర్తవ్యమును కలిగి ఉన్నాము. మరది మేము దేనికైతే బాధ్యత కలిగి ఉన్నామో అట్టి వర్తమానమై ఉన్నది. కాబట్టి ఈ రానున్న వారం కొరకు మీకు తెలియజేయడానికి ఇది కేవలం ఒక చిన్న పరిచయమై ఉన్నది. నేను కేక వేస్తున్నప్పుడు సహోదరులారా, నేను ఒక వర్తమానమునకు మాత్రమే బాధ్యుడనై ఉన్నాను. ఇక్కడ కూర్చున్న సేవకులైన మీరు మీ మనోభావాలను గాయపరచడానికి నేనిక్కడ లేను. మరియు స్త్రీ పురుషులైన మీరు రానున్న ఈ వివాహము మరియు పరిత్యాగం విషయంలో మీరు ఈ రాత్రి దీనిని గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. నేను దేవునికి మాత్రమే బాధ్యుడనై ఉన్నానని మీకు అర్థమవ్వడానికి నేను ఇదంతా చెప్పాను. మరియు పిదప, మరలా నేను మీతో సత్యమును చెప్పడానికి నేను మీకు బాధ్యుడనై ఉన్నాను. మరియు సత్యం ఏమిటో దేవుడు నాకు చెప్పినంత కాలం సత్యము తప్ప మరి దేనిని నేను మీకు చెప్పబోవడం లేదు. మరియు అది సత్యమని నాకు తెలిసే వరకు చూడండి, నేను దాని గురించి అసలేమీయూ చెప్పను. అయితే వివాహము మరియు పరిత్యాగం విషయంలో దేవుడు నాకు సత్యమును చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. మరియు దానిని బయటకు తీసుకుని వచ్చుటకు ఆయన నాకు అనుమతిస్తాడని నేను నమ్ముతున్నాను. మరియు ఈ వారం నేను తీసుకోవాలని అనుకుంటున్న ఇతర వర్తమానాలు ఏమిటంటే, ఈ మెల్కీసెదకు ఎవరు, దేవుడు తన నామమును ఎక్కడ ఉంచడానికి ఎన్నుకున్నాడు, మరియు అటువంటి కొన్ని విషయాలై ఉన్నవి. మరవి రానున్న వర్తమానములై ఉన్నవి. మరియు ప్రసవ నొప్పులు మరియు ఆ క్రమములో కొన్ని విషయాలు ఉంటాయి. మరియు అదనముగా ఒక పురుషుడు తన భార్యను ఎన్నుకునుట అనేది ఉంటుంది. మరియు కొన్ని సంగతులను, ఆ వర్తమానములను నేను ఈ వారం అందించాలనుకుంటున్నాను. అయితే నేను కోరుతున్నది ఏమిటంటే, సంఘము మరి ఇక్కడ ఒక సేవకుడు ఉన్నట్లయితే, నేనిక్కడ లేనప్పుడు నా సహోదరులారా, మీరు మీలో కొందరు తిరిగి మీ సంఘానికి వెళ్లి మరియు బ్రెన్నాం సహోదరుడు ఫలానా మరియు ఫలానా విషయాన్ని చెప్పాడు అని చెప్పకూడదని నేను కోరుతున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుని చేత నాకు ఇవ్వబడిన ఒక వర్తమానమునకు నేను బద్ధుడనై ఉన్నాను. నేను ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉండగా మరియు అది సత్యమని దేవుడు ఎరిగి ఉన్నాడు. అదేమిటంటే సరిగ్గా దిగువన ఈ నది వద్ద సరిగ్గా అక్కడ 1933లో సరిగ్గా ఇక్కడున్న ఈ స్ప్రింగ్ స్ట్రీట్ లో ప్రభు యొక్క దూత దిగివచ్చి మరియు ఆయన ఏమి చేశాడో నాతో చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు బహుశా ఇక్కడ కూర్చొని ఉండవచ్చును. మీరు గనక ఇక్కడ కృతవారైతే ఆ చోటుకు వెళ్ళండి. అది స్ప్రింగ్ స్ట్రీట్ మూలనై ఉన్నది. అక్కడ మీరు ఆ నదిని చేరుకున్నప్పుడు మరది జరిగినది సరిగ్గా అక్కడే అయి ఉన్నది. అది 1933లో జరిగినది. అది దాదాపు అప్పుడు 32 సంవత్సరాల క్రితం జరిగినది. ఓ, అది 32 సంవత్సరాల క్రితమై ఉన్నది. 32 సంవత్సరాల క్రితమై ఉన్నది. మరియు ఇప్పుడు ఆయన నేరుగా దానిని సమస్తమును ఇక్కడికి ఏ విధంగా తెచ్చాడు కదా, మరియు వర్తమానమును తీసుకుని మనము బయటకు వెళ్లేవారం, మరియు రోగులు స్వస్థపరచబడటాన్ని, గుడ్డివారు, అంగవైకల్యం గలవారు, మరియు కుంటివారు, అవిటివారు, మరియు అటువంటి వారందరూ బాగు చేయబడటాన్ని మనం చూశాము. మరియు పిదప చనిపోయిన వారు తాము చనిపోయారని నిర్ధారించబడినట్లు మనకు తెలిసిన వారు సైతం మృతులలో నుండి లేపబడటాన్ని చూశాము. ఆ ప్రజలు మరణించి మరియు నేరుగా తిరిగి జీవమునకు లేపబడ్డారు. మరియు ఇటువంటి సంగతులన్నీ జరిగినవి. ఒక వర్తమానము బయలువెళ్తే సూచక క్రియలు మరియు అద్భుతములు జరుగుతుంటాయి. మరియు మీరింకను మీరు దేనితో వచ్చారో అదే పాత బోధనను చూస్తున్నారా? అది దేవుని యొద్ద నుండి రాలేదు. దేవుడు మీ ఏకాగ్రతను ఒక విషయం వైపునకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరియు పిదప యేసు బయలు వెళ్లినప్పుడు ఆయన రోగులను స్వస్థపరచడం మరియు గొప్ప కార్యములను మరియు అటువంటి సంగతులను చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన యేసు వాటిని చేశాడు. మరియు మోషే మరియు యేసు మరియు ఆ మిగతా వారందరూ వాటిని చేశారు. మరియు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన వాటిని చేశాడు. మరియు ఈ రోజు కూడా ఆయన అవే కార్యములను చేస్తున్నాడు. ఆయన అటువంటి ఒక కూడికను పంపించి, ఉజ్జీవములను పంపించి, మరియు భూమి మీద ఒక సమావేశమును మొదలు పెట్టినప్పుడు, మరియు ఈ గొప్ప సూచక క్రియలు మరియు అద్భుతములతో కదలాడటం మొదలు పెట్టినప్పుడు, మరి పిదప అదే పాత బోధన రావడాన్ని మీరు చూస్తే అక్కడ ఏదో తప్పున్నది. ఒక క్రొత్త విషయం ముందుకు వస్తున్నది. ఆ తర్వాత యేసు బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే అతడు ఒక చక్కని రబ్బీ అయ్యున్నాడు, ఆయన రోగులను స్వస్థపరుస్తున్నంత కాలం ఆయన ఏ ప్రసంగ వేదిక మీదకైనా వెళ్లి బోధించగలిగాడు. అప్పుడు ఓ, ఆయనను పిలిపించుకోవడానికి వారు ఇష్టపడ్డారు. కానీ ఒక రోజు ఆయన కూర్చొని మరియు నేను నా తండ్రి ఒక్కటై ఉన్నాము అని చెప్పినప్పుడు మాత్రం సహోదరుడా, ఆ తర్వాత ఆయన అంతగా ప్రఖ్యాతిగాంచిన వాడు కాదు. ఆయన ఇట్లు చెప్పాడు, మీరు నా శరీరమును తిని మరియు నా రక్తమును త్రాగితేనే తప్ప మీలో జీవం గలవారు కారు. అయితే నా శరీరమును తిని మరియు నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, మరియు అంత్య దినమున నేను వానిని లేపుదును. అప్పుడు మాత్రం ఆయన అంతగా ప్రఖ్యాతిగాంచిన వాడు కాదు. వారు ఇట్లన్నారు, ఈ వ్యక్తి నరమాంస భక్షకుడు, ఈ వ్యక్తి బయల్జెబూబు. ఆ విధానములోనే అతడు ఆ కార్యములను చేశాడు. ఆ విధంగానే అతడు జరగబోయే వాటిని చెప్పగలిగాడు. అతడు వారి మనసులలోకి చూసి మరియు వారి ఆలోచనలను గ్రహించగలిగాడు. అతడొక సోద చెప్పువాడు. కానీ అది ఏమిటి? అతడు ఆ దినము కొరకు ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు, మరియు ఆయన తన కర్తవ్యమునకు బద్ధుడై ఉన్నాడు. ఆయన ఇట్లన్నాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దానినే చేస్తాను. దేవా, మేము కూడా అదే కార్యమును చేయడానికి మాకు సహాయం చేయము. తండ్రికి ఇష్టమైన దానినే చేయడానికి సహాయం చేయము. మరియు మీరందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. మీరు గనక ఈ వర్తమానములు మరియు మొదలగు సంగతులపై నాతో ఏకీభవించినట్లయితే మీరు గుర్తుంచుకుంటారని, కనీసం ఈ మర్యాదను కలిగి ఉంటారని ఆశపడుతున్నాను. అదేమిటంటే, నేను ఒక బాధ్యతను కలిగి ఉన్నాను, మరియు నేను తర్షీషుకు వెళ్లడం లేదు. నేను నీనెవేకు వెళ్లే మార్గంలో ఉన్నాను, మరియు నేను కేక వేయాల్సి ఉన్నది. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఇప్పుడు ఒక క్షణం మనము మన తలలు వంచుకుందాము. దాదాపు 9:30 అయినది. నేను మిమ్మల్ని ఉంచాలని అనుకోవడం లేదు, కానీ సాధ్యమైతే ఈ రాత్రి నేను దీనిని కనుగొనాలని కోరుతున్నాను. ఖచ్చితంగా క్రీస్తులో మీరు ఎక్కడ ఉండాలో అక్కడ లేనివారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? కానీ మీరు ఆ స్థానంలో ఉండగోరుతున్నారు మరియు ఉండాలని ఆశపడుతున్నారు. మీరొక్కసారి మీ చేయి పైకెత్తి, సహోదరుడా బ్రహ్మ్ నా కొరకు ప్రార్థించు అని చెప్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అసలు ఆ చేతులను చూడండి. నేను కోరుతున్నాను సహోదరుడా బ్రహ్మ్, దేవునికి దగ్గరవ్వడానికే నేనిక్కడ ఉన్నాను. మరియు మీరు గనక మీ తల ఎత్తి చూస్తే తెలుస్తుంది, నేను కూడా నా చెయ్యిని పైకెత్తాను. దాని కొరకే నేనిక్కడ ఉన్నాను. మీ వలనే నేను కూడా దాహంగొంటున్నాను. అయితే ఓ, ఈ మధ్యనే ఒక రోజు అత్యంత గంభీరమైన సంగతి ఒకటి జరిగినది, మరియు ఏమి చేయాలో ఇప్పుడు నాకు తెలుసు. మరియు ఆ స్పష్టమైన గ్రహింపును దేవుడు మీకు ఇస్తాడని నేను ప్రార్థిస్తాను. అది అక్కడ ఉన్నది. మీ మనసులో ఒక ప్రశ్న ఉన్నట్లయితే ఆ ప్రశ్నకు తిరిగి జవాబునివ్వడానికి ఎక్కడ ఒక దగ్గర ఒక జవాబు ఉండవలసి ఉన్నది. నా ప్రార్థన ఏమిటంటే ఈ సమయంలో ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వబడటాన్ని మీరు చూడటానికి దేవుడు అనుమతించాలి. మీరు వ్యాధితో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. దాదాపు ప్రతి రాత్రి మనము స్వస్థత కూడికలను కలిగి ఉండబోతున్నామని నేను అనుకుంటున్నాను, మరియు మేము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. మీకు సహాయం చేయడానికి మేము చేయగల ప్రతి దానిని మేము చేయబోతున్నాము, మరియు మాకు సహాయం చేయడానికి మీరు చేయగల ప్రతి దానిని మీరు చేయండి. మరియు దేవుడు మనకొక గొప్ప సమావేశమును ఇస్తాడని నమ్ముతూ మనము కలిసి పనిచేద్దాము. ఇప్పుడు తండ్రివైన దేవా, ఇవి కొన్ని చిన్న ముక్కల ముక్కల మాటలై ఉన్నవి, అయితే ఇప్పుడవి నీ చేతిలో ఉన్నాయి ప్రభువా. అవి పలకబడ్డాయి, నేను దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. సరిగ్గా ఎలాగంటే ఆ మాటలు అసలెన్నడూ మరణించలేవు. అవి ఒక రికార్డులో భూమి చుట్టూ తిరుగుతూ మరియు తిరుగుతూ ఉన్నాయి, మరియు ఏదో ఒక రోజు నేను నేరుగా వాటిని మరలా ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభువా, నేను దీనిని గ్రహిస్తున్నాను, మరియు గాఢమైన యథార్థతతో నేను దీనిని చెప్తున్నాను. ప్రియమైన దేవా, నీ పిల్లలైన వీరిలో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఓ దేవా, ఈ వారము గడిచిపోవడానికి ముందు ఈ రాత్రి వారి మనసులో ఎంతో పెద్దదిగా ఉన్న ఆ ప్రశ్న పరిష్కరించబడుతుందని వారు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రభువా, దానిని అనుగ్రహించుము తండ్రి. ఇంకను నిన్ను తమ రక్షకునిగా ఎరగని వారు కొందరు ఇక్కడ ఉన్నారు, లేదా పరిశుద్ధాత్మతో ఎన్నడూ నింపబడని వారు ఉండవచ్చును. అయితే ఇదియే ఆ రాత్రి అగునుగాక. ప్రభువా, నేను ఎవరిని పరిశుద్ధాత్మతో నింపలేను, అలాగే నేను ఎవరిని కూడా రక్షించలేను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఏలైనగా వారు తృప్తిపరచబడుదురు అని నీవు చెప్పిన దానిని మాత్రమే నేను వారికి చెప్పగలను. మరియు దేవా, వారి హృదయములలో నీవు అటువంటి ఒక ఆకలిని కలగజేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. అనేకులు ప్రభువా, వారు తప్పక ఆకలితో ఉండి ఉండవచ్చును, లేదంటే ఒక మూలన ఉన్న ఇటువంటి ఒక చిన్న స్థలమునకు రావడానికి వారు మంచుగుండా మరియు ప్రతిదాని గుండా మరియు వర్షం పడిన కొండల మీద నుండి మరియు ఎడార్లలో నుండి ఇన్ని వందల మైళ్లు వాహనములు నడుపుకుంటూ ఎలా వస్తారు? అప్పుడు మరలా శరీరము ఎక్కడ ఉన్నదో పక్షిరాజులు అక్కడ పోగవుతాయని నీవు చెప్పిన దానిని నేను ఆలోచిస్తుంటాను. ప్రభువా, నీ దైవికమైన మన్నాతో మమ్మల్ని పోషించుము. మాకు నిజంగా అవసరమైన దానిని మా అంతరాత్మలకు అనుగ్రహించుము తండ్రి. మేము నీ కొరకు దప్పిగొనుచున్నాము, మేమిప్పుడు నీ చేతులలో ఉన్నాము. ఈ మధ్యనే ఒక రోజున ఆ పైన అక్కడ పర్వతం మీదకి దిగి వచ్చిన ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఇక్కడున్న ప్రతి హృదయమును ఆయన యొక్క మంచితనముతోనూ ప్రేమతోను మరియు గ్రహింపుతోను పూర్తిగా నింపాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గ్రహించడం అనేది అదే మాకు అవసరమయ్యున్నదని మేము గుర్తిస్తున్నాము, ఎందుకంటే మేము ఏమి చేస్తున్నామో మాకు తెలియకపోతే అప్పుడు దానిని ఎలా చేయాలో మాకు ఎలా తెలుస్తుంది? అయితే మేము గ్రహింపును కలిగి ఉండవలసి ఉన్నాము. ప్రవక్త అయిన యిర్మీయా వ్రాసిన దానిని బట్టి తాను గ్రహింపును పొందుకున్నాడని దానియేలు చెప్పినట్లుగా ఉన్నది. మరియు తండ్రి, పరిశుద్ధాత్మ రాసిన దానిని బట్టి ఈ గడియలో ఆయన మాకు దానిని బయలుపరుస్తుండగా మేము గ్రహింపును పొందుకుంటున్నాము. ప్రభువా, మేము నీ కొరకు కలిగి ఉన్న మా వాంఛలను తీర్చుము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ మహిమార్థమై దీన మనస్సుతో మేము దీనిని అడుగుతున్నాము. ఇప్పుడు మన తలలు వంచియుండగా ఆయన నాకు కృపను మరియు మహిమను అనుగ్రహించి మరియు మార్గమంతటా నాతో కూడా వస్తాడు అనే దానిని మన సహోదరి వాయిస్తుండగా ఇప్పుడు మీరు మౌనంగా ప్రార్థించుకుంటూ మరియు ఈ రాత్రి మీకు అవసరమైన దానిని ఆయన అనుగ్రహించాలని పరలోకపు తండ్రిని అడగమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మీ చేయి మీకు ఎంత సమీపంగా ఉన్నదో ఆయన మీకు అంతే సమీపంగా ఉన్నాడు. మీరు ఇతర విషయములలో నన్ను నమ్మారు, ఈ విషయంలో కూడా నన్ను నమ్మండి. మీకు అవసరమున్న దేనినైనా మీకివ్వడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఓ, గడిచిన కొన్ని వారములు నేను మిమ్మల్ని చూడటానికి ఎంతో ఆకలితో, ఎంతో దాహముతో, ఎంతో బెంగతో ఉన్నాను. ఆ కారణము చేతనే బిల్లి, మనం ఇంటికి వెళ్దాము అని నేను చెప్పాను. మేడా ఇట్లన్నది, బిల్, నీవు దేని కొరకు తిరిగి అక్కడికి, ఆ చల్లని ప్రాంతానికి మరలా వెళ్లాలనుకుంటున్నావు? అక్కడ ఎప్పుడు నీకు గొంతు నొప్పి వస్తుంది మరియు అటువంటివన్నీ జరుగుతాయి. నీవు బయటకు వచ్చినప్పుడల్లా తల చల్లగా అయిపోతుంది మరియు నీ గొంతు బొంగురుపోతుంది మరియు నీవు ఎంతో కష్టంగా మాట్లాడతావు. నేను ఇట్లన్నాను, సరే, నాకు తెలియదు. నేను ఆమెతో చెప్పాను, నా స్నేహితుడైన చార్లీ కాక్స్ ఆ వెనుక కూర్చుని ఉండటాన్ని నేను చూస్తున్నాను. నేను ఇట్లు చెప్పాను, ఆ ఉడత అక్కడ ఆ చెట్టుపైకి ఎక్కింది అని చార్లీ చెప్పడాన్ని వినడానికి నాకు ఆతృతగా ఉంది. దానిని వినడానికి నాకు ఎంతో ఆకలిగా ఉంది. నాకు మీ దగ్గర ఉండాలని ఉంది. నా సహోదరుడు బ్యాంక్స్ చాలా అనారోగ్యం పాలయ్యాడని నాకు తెలుసు, మరియు ఈ మధ్యనే ఇక్కడే నేను అతని గురించి ఒక దర్శనమును చూశాను, మరియు అతడు వెళ్ళకిలా పడుకుని ఉన్నాడు, మరియు ఈ మధ్యనే అతడు మరణపు అంచు వరకు వెళ్లి వచ్చాడని నాకు తెలుసు. మీలో ఇంకా ఇతరులను నేను చూసినప్పుడు, ఈ మధ్యనే ఒక రాత్రి నేను క్రిస్టియన్ బిజినెస్ మెన్ సమావేశంలకు వెళ్లాను, మరి అది అంతర్జాతీయమైనది. వృద్ధ నాన్న షకారియన్, డీమస్ యొక్క తండ్రి, అతడు అక్కడ కూర్చొని మరియు నేను లోపలికి వచ్చే వరకు ఆ విధంగా చూస్తూనే ఉండేవాడు. పిదప అతడు నవ్వి నా వైపు చూస్తూ చిన్నగా చేయి ఊపేవాడు. అతడక్కడ లేడు. అతడు వెళ్లిపోయాడు. పిదప, వారి కుమార్తె కూడా మరణించబోతున్నదని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడుతో నేను అదే కుటుంబము దగ్గరకు వెళ్లాల్సి వచ్చినది. ఫ్లారెన్స్, నేను ఆమెను ఒక దర్శనములో చూశాను. ఆమె వెళ్లిపోవడం చూశాను, మరియు ఆమె వెళ్లిపోతుందని నాకు తెలుసు. మరియు నేను ఇట్లన్నాను, ప్రార్థించండి, కేవలం ప్రార్థించండి. మీకు తెలుసు కదా, బైబిల్లో ఒకసారి వెళ్లి రాజుకు తన ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పమని ఒక ప్రవక్తకు చెప్పబడినది. మరియు అతడు ప్రార్థించాడు, మరియు ఆయన అతని ప్రాణమును కాపాడి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. నేను ఇట్లన్నాను, ప్రార్థించండి. అయితే మీరు చూడండి, మరియు నేను తిరిగి వచ్చాను. ఈ మధ్యనే ఒక రోజు నేనిక్కడ ఒక రెస్టారెంట్ లో కూర్చొని తింటూ ఉన్నాను, మరియు ఒక వ్యక్తి నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ఇట్లన్నాడు, నీవు బిల్లీ బ్రన్హామే కదా? నేను అవును అని చెప్పాను. అతడు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదు, ఎందుకంటే నా తలపై వెంట్రుకలు లేని చోట నేను దీనిని పెట్టుకుని ఉన్నాను. ఈ కూడిక సమయంలో నాకు గొంతు నొప్పి రాకుండా ఉండడానికి నేను ఈ చిన్న విగ్గును పెట్టుకుని ఉన్నాను. అతడు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అతడు ఇట్లన్నాడు, బిల్లీ, నేను నిన్ను గుర్తుపట్టానని అనుకున్నా. నేను ఇట్లన్నాను, అవును. నేను ఇంకా ఇట్లన్నాను, నీవు ఎవరు? అతడిట్లు చెప్పాడు, నేను జాన్ వార్మన్ను. నేను ఇట్లా అడిగాను, జిప్ ఎలాగున్నాడు? అతడిట్లు చెప్పాడు, బిల్లీ, అతడు చనిపోయాడు. నేను కోర్టు నుండి వస్తున్నాను, నా పన్నులు కట్టడానికి అక్కడికి వెళ్లాను. కోర్టు నుండి వస్తున్నప్పుడు మరి ఒక స్త్రీ కేక వేసి నన్ను పిలిచినది, మరియు ఆమె ఇట్లన్నది, జాన్ మరణించాడని నీకు తెలుసా? లేదా మరేదో పేరు చెప్పింది, అది జాన్ కాకపోవచ్చును, ఎడ్ లేదా మరేదో అయ్యున్నది. మరియు నేను ఇట్లు చెప్పాను, నేను ఆ స్త్రీని గుర్తుపట్టలేదు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినది, మరియు తీరా చూస్తే ఏమిటంటే అసలు ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె ఇట్లన్నది, ఆ నది ఇక్కడ ఈ ఒడ్డు మీదుగా పరవళ్లు త్రొక్కుతున్నప్పుడు అంధకారమైపోయిన ఒక రాత్రి ఆ చెస్నట్ వీధిలో ఇల్లులన్నీ కొట్టుకుని పోతుండగా ఒక స్థలంలోకి వెళ్లి ఒక స్త్రీని మరియు కొందరు పిల్లల్ని బయటకు తీసుకురావడానికి నీవు నీ ప్రాణమును పణంగా పెట్టావు, నీకు గుర్తుందా? నేను ఇట్లడిగాను, ఆమె నీవేనా? ఆమె ఇట్లన్నది, ఆ స్త్రీని నేనే. అప్పుడు ఆమె తన బిడ్డ కోసం కేకలు వేయడం మొదలు పెట్టినది. నా కథ మీకు తెలుసు. ఆమె ఇట్లన్నది, నేను ఎవరినైతే నా బిడ్డ అని చెప్పానో తనకిప్పుడు పెళ్లై ఒక కుటుంబం ఉన్నది, చూశారా? మరియు అక్కడ ఆమె వృద్ధురాలై తెల్లని వెంట్రుకలతో నిలబడి ఉన్నది. మరియు ఇదిగో నేను కూడా అలాగే ఉన్నాను. పని వద్ద జరిగే విధంగా ఒకరి దాని తర్వాత ఒకరిది మన కార్డులు అల్మిరాలో నుండి బయటకు తీయబడతాయి. మనము కూడికలు కలిగి ఉంటున్నప్పుడు ఒకసారి ఈ ఒకరు మరొకసారి ఆ ఒకరు వెళ్లిపోవడాన్ని నేను కనుగొంటున్నాను. ఈ దినములలో ఏదో ఒక రోజు మనమందరము వెళ్లిపోవాల్సిందే. అయితే సహోదరుడా, సహోదరి, సమావేశ స్థలము ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం సరిగ్గానే ఉన్నామా లేదా అని సరిచూసుకుందాము. మీరు అలా చేస్తారా? దేవుని గురించి మన గ్రహింపంతటిని మరియు మొదలగు వాటన్నిటినీ వృధాగా పోనివ్వకండి. మనము నమ్ముదాము. తండ్రి, వారు నీ చేతుల్లో ఉన్నారు. ప్రభువా, నేను నీ చేతుల్లో ఉన్నాను. రేపు రాత్రి ప్రారంభమయ్యే రానున్న కూడికకు ముందు సమర్పణలో మాత్రమే మేమిప్పుడిక్కడ ఉన్నాము. ప్రభువా, నీవు మాకు సహాయం చేస్తావా? మా సంభాషణ నిత్యము నీ గురించే అయి ఉండునుగాక. మా హృదయములు మరియు మనస్సులు నీ మీదనే నిలపబడునుగాక. మరియు నీవు మాకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తావని నీవు చెప్పావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు అని బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్నది. ఓ దేవా, మాకు మా బుద్ధి వద్దు, మాకు నీ బుద్ధి కావాలి. ఓ దేవా, దాన్ని మాకు ఇయ్యుము. మరియు ఈ ప్రజలంతా ఏక మనస్సు మరియు ఏకాత్మ గలవారిగా మారునంతగా మా అంతరాత్మలలో ఉజ్జీవం కలుగునుగాక. తండ్రి, దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తుండగా ఈ సంగతులను అనుగ్రహించుము. మనము చేతులు పైకెత్తుదాము. Free. ఓ దేవా, పైన ఇక్కడికి వచ్చి మరియు బలిపీఠం చుట్టూ మోకరించాలని మీలో ఎవరికైనా అనిపిస్తుందా? మీరిక్కడికి వచ్చి, ప్రభువా, నేను ఉండాల్సిన చోట నేను లేను, నేను మరలా ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాను, ప్రభువా, ఈ రాత్రి నేను దానిని చేయాలనుకుంటున్నాను అని చెప్పగోరుతున్నారా? రావడానికి మీకు స్వాగతం. మీతో కలిసి ప్రార్థించడానికి మేమిక్కడ ఉంటాము. మనము ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ మీ స్వంత విధానములో ప్రార్థించండి. సమయాన్ని అసలు మర్చిపోండి. ఆయన సన్నిధిలో మనం మన తలలు వంచుదాము. ఇక్కడున్న ఈ చిన్న స్త్రీ, యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కేకలు వేస్తున్నది. అనేక సంవత్సరాల క్రితం నీవు రక్షించబడినప్పటి విషయం నీకు గుర్తుందా? అది నీకు ఎంత మాధుర్యంగా ఉందో జ్ఞాపకముందా? ఈ రాత్రి కూడా ఆయన సరిగ్గా అంతే మాధుర్యంగా ఉన్నాడు. మనము ప్రార్థించుకుందాము. ఇప్పుడు ప్రతి ఒక్కరము తమ స్వంత విధానములో ప్రార్థించుకుందాము. మనమందరము దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాము. మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకుందాము. ప్రియమైన ప్రభువైన యేసు, నా ఆదరణ యొక్క ప్రవాహమా, నాకు జీవము కంటే ఎక్కువైన వాడా, నీవు తప్ప భూమి మీద నాకు ఎవరున్నారు? లేదా పరలోకములో నీవుగాక ఎవరున్నారు? ప్రియమైన దేవా, ఇప్పుడు నీ కృపా కనికరములు ప్రతి ఒక్కరిపై కుమ్మరించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మేమిక్కడ బలిపీఠము యొద్ద చేరి ఉన్నాము. అనేకులు రాలేకయున్నారు. వారు కూర్చున్న స్థలాలలో నీవు వారిని కలుస్తావు. ప్రభువా, మేమేది అర్పించినప్పటికీ స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. మేము మా సమయమును నీకు సమర్పించినట్లయితే నీవు దానిని స్వీకరిస్తావు. తలాంతును సమర్పించినట్లయితే నీవు దానిని స్వీకరిస్తావు. కాని ప్రభు అయిన దేవా, ఈ రాత్రి మేము దానిని దాటిపోతున్నాము. మేము ఏమైనామో దానంతటినీ నీకు సమర్పిస్తున్నాము. నేను ఏమైనానో అదంతా, నేను ఏమైంటాను అని ఆశిస్తున్నానో అదంతా ప్రభువా నీలోనే ఉన్నది. ప్రభువా, మా ఈ ప్రార్థనలను నీవు నీ హృదయములోనికి తీసుకుంటావని మరియు మా జీవితములు మార్చబడులాగున పరిశుద్ధాత్మ యొక్క లోతైన అనుభవాన్ని మాకు ఇస్తావని మేము ప్రార్థిస్తున్నాము. ఏలైనగా మేమిప్పుడు అంతమునకు సమీపంగా ఉన్నామని మేము గ్రహిస్తున్నాము. ఇంకెంతో కాలం ఉండజాలదు. మరియు దినదినము చిన్నవారు మరియు పెద్దవారు మా ప్రియులు ఒకరి వెంట ఒకరు రాలిపోవడాన్ని మేము చూస్తుండగా త్వరలో మా తలుపును కూడా అది తట్టుతుందని మేము ఎరిగియున్నాము. మరియు ప్రభువా, ఈ రాత్రి మేము సరైన మానసిక స్థితిలో ఇక్కడ కూర్చుని ఉన్నా లేదా ఇక్కడ మోకరించినా, ఇక్కడ నిలబడి ఉన్నా లేక ఏ విధంగా ఉన్నా, ప్రభు అయిన దేవా, మమ్మల్ని స్వీకరించుము. ప్రభువా, నన్ను తీసుకొనుము. నేను ఏమీయూ కాను. అయితే ప్రభువా, నేను ఏమైనా గాని నా నుండి నీవు ఏదైనా ఉపయోగం పొందుకోగలిగితే నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. ప్రియమైన దేవా, నేను వీరిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆవలిన యారిజోనా పర్వతాలలో నేను నిలబడి ఎవరి కోసమైతే పరితపించానో అట్టి ఈ ప్రియమైన ప్రజలు మరి ఈ రాత్రి వారు మాతో కలిసి బలిపీఠము చుట్టూ మోకరించి ప్రార్థిస్తూ తమ జీవితాలను సమర్పించుకుంటున్నారు. తండ్రి, మా సొంత ప్రాణముల కంటే ఎక్కువగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మా కుటుంబముల కంటే ఎక్కువగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము. భార్య, పిల్లలు, తండ్రి, తల్లి, సహోదరి, సహోదరుడు, భర్త, భార్య కంటే ఎక్కువగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము. ప్రభువైన యేసు, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. ప్రభువా, దానిని మా హృదయాలలో ఎంతో వాస్తవముగా చేయుము. ప్రభువా, ఈ వారము ఆనంద తైలాన్ని మా అంతరాత్మలలోకి కుమ్మరించుము. వాక్యమనే నీటి ద్వారా మాకు సత్యమును విభజిస్తూ మాకు వాక్యపు ఉదక స్నానమును దయచేయుము. ప్రభువా, ఈ రాత్రి ఇక్కడున్న అనేకులు మరియు ఉండబోతున్న అనేకులు ప్రాముఖ్యమైన ఈ అంశములపై అయోమయ స్థితిలో ఉంటారు. ఓ దేవా, దేవుని ఇంటిలో ఆ ఊటను తెరువుము. అది మమ్మల్ని కడగడము కొరకై ఉన్నది. దేవా, నీవు నీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి మరియు మమ్మల్ని నూతన సృష్టిగా చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తును గుర్చిన దైవిక ప్రత్యక్షతలో సత్యవాక్యమును తీసుకుని వచ్చుటకు మాకు కృపను మరియు శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, ఆయన మా ఎదుట ప్రత్యక్షమగునుగాక. ఆయన వచ్చి మా రోగముల నుండి మమ్మల్ని స్వస్థపరిచి మా పాపములను క్షమించునుగాక. ఆకలితో ఉన్న మా హృదయములను గొప్ప ఆనందముతో కూడిన మంచి సంగతులతో నింపునుగాక. సువార్త మా జీవితములలో ప్రత్యక్షపరచబడునుగాక. ప్రతి సంఘకాపరిని, ప్రతి గాయక బృందపు నాయకుణ్ణి, ప్రతి సండే స్కూలు ఉపాధ్యాయుణ్ణి దీవించుము. ప్రభువా, మా అందరినీ కలిపి ఆశీర్వదించుము. ఏలైనగా మేము నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాము. మరియు ప్రభువా, ఇప్పుడు ఈ ప్రతిష్టలో మేము నీ వారమై ఉన్నాము. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నీ స్వంత చిత్తానుసారముగా మమ్మల్ని వాడుకొనుము.
My faith looks up to thee, thou Lamb of Calvary, O Savior, divine, now hear me cry.
మీరు దానిని ప్రేమిస్తున్నారా? మరలా మనం పాడుదాము. అది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందా? ఆ పాత పాటలను పాడటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించడం లేదా?
That love the Lord and let
join in the song with sweet accord. And the surround the throne and the surround.
Now let's stand up now.
ఇప్పుడు మనము దానిని పాడుచుండగా మనము లేచి నిలబడదాము. ఒకరితో ఒకరు కరచాలనము చేయండి. సహోదరి, నీవు దీవించబడుదుగాక. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. సహోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. సహోదరి, ప్రభు నిన్ను దీవించును. ఇప్పుడు దేవునికి మన చేతులను ఎత్తుదాము. అది మీకు అద్భుతమైన అనుభూతిని కలిగించదా? మై ఓ, మన చేతులను పైకెత్తి మరియు మన సొంత విధానంలో ఆయనను స్తుతించుదాము. ప్రభువైన యేసు, షారోను రోజా, లోయలోని పద్మమా, ప్రకాశమానమైన వేకువ నక్షత్రమా, నీవు నా అంతరాత్మకు 10,000లో అతి సుందరుడవు. నీవే నా ఆదరణ ప్రవాహము, నా ప్రాణము కంటే ఎక్కువైన వాడు. మేము నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో. ఓ ప్రభువా, మా మాటలు వినుము. మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఓ మేము నిన్ను ఎంతగా స్తుతిస్తున్నామో. మా ప్రశస్తమైన ప్రభువా మరియు మా రక్షక, వీరిని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సంగతులను అనుగ్రహించండి, దానిని అనుగ్రహించండి. ఏదో ఒక విధంగా నాకు ఏమనిపిస్తుందంటే, మన మార్గములో ముందు మన కొరకు ఏదో వేచి ఉన్నది. ఇప్పుడు కేవలం గుర్తుంచుకోండి, నేను ప్రవచిస్తున్నానని నేను నమ్ముతున్నాను. గొప్ప ఆనందము ముందు వేచి ఉన్నది, దానిని నమ్మండి, అది నిజము. దుఃఖముతో నిండిన అనేక హృదయములు గొప్ప మర్మములు తేటపరచబడతాయి, మరియు దుఃఖముతో ఉన్న ప్రజలు సంతోషిస్తారు. పూర్వకాలపు యోహాను వలె ఉన్నది. అతడు బోధించలేనంత వృద్ధుడైనప్పుడు వారు నాకు ఇట్లు చెప్పారు. అతడు కేవలం కూర్చొని మరియు తన శక్తి అంతటితో, చిన్నపిల్లలారా, ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని అరిచేవాడు. ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీ మధ్య దేనిని రానియకండి. చూడండి, అన్నిటినీ, ప్రతి దానిని దూరంగా ఉంచండి. అవును, అది ఏమైనా గాని దానిని ఎదుర్కోండి. మనము నీనెవేకి వెళ్లే మార్గంలో ఉన్నాము. చూశారా, తర్షీషుకు వెళ్లే ఆ పాత ఓడలో ఎక్కకండి. అది మిమ్మల్ని సహవాసములో నుండి బయటకు తీసివేస్తుంది. మనము దేవుని ఆశీర్వాదములనే ప్రవాహములో నేరుగా ముందుకు కొనసాగుదాము. మనము దానిని పొందుకోబోతున్నామని నేను నమ్ముతున్నాను. మన తండ్రిని నేను నమ్ముతున్నాను. సహోదరి, ఇప్పుడు మంచిగా ఉందా? మంచిది. పిల్లలు ఆ విధంగా జన్మించడాన్ని చూడటానికే నేను ఇష్టపడతాను. ఆ విధంగా రావడాన్ని చూడగోరుతాను. అనేక సంవత్సరాల క్రితం ఈ నేల మీదనే, సరిగ్గా ఈ నేల మీదనే ఎన్ని వేల మంది దేవుని రాజ్యంలోనికి జన్మించారో నేను గుర్తు చేసుకోగలను. ఒక సంఘమును కట్టడానికి మన జేబులో 80 సెంట్లతో ఇక్కడ నిలబడి ఉండగా మనకప్పుడు అసలు ఏమి తెలుసు? ఓ, అయితే యెహోవానైన నేను దానిని నాటి తిని దివారాత్రము నేను దానికి నీరు పెట్టెదను అని ఆయన చెప్పాడు. మరియు ఆయన దానిని చేశాడు. ఆయన దానిని చేశాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు మీరు మీ తలలు వంచినప్పుడు, ఇప్పుడు రేపు రాత్రి గుర్తుంచుకోండి, కూడికలు ఇక్కడ పాఠశాల ఆడిటోరియం వద్ద నిర్వహించబడతాయి. మరియు క్రొత్త వారు వస్తుంటారు గనక అక్కడికి ఎలా రావాలో ప్రజలకు తెలియజేయడానికి ఆ సమాచారమును ఇక్కడ అతికించమని ఎవరికైనా చెప్తాము. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఆమెన్ అని చెప్పండి. ఓ, ఆయన అద్భుతమైన వాడు కాడా? నేను ఇక్కడ ఒడ్డున నిలబడి మరియు ఆ పాత పాటను పాడుతూ ఉన్నాను. నేను యోర్ధాను తీరమున నిలబడ్డాను. అది జరిగి 30 సంవత్సరాలయ్యిందనుకుంటా. 33 సంవత్సరాల క్రితమయ్యున్నది. మరియు ఆశతో నిండిన నేత్రములతో చూస్తున్నాను. కనాను అనే అందమైన సంతోషకరమైన దేశం వైపు చూస్తున్నాను. అక్కడే నా స్వాస్థ్యము ఉన్నది. మరియు ఆ సాయంత్రము నేను బాప్తిస్మమిచ్చిన అనేకులు ఇప్పుడక్కడ ఉన్నారు. వారక్కడ నిలబడి మరియు ఆకాశముల నుండి ఆ ఉదయ నక్షత్రము దిగి వచ్చి ఆ విధంగా గుండ్రంగా తిరుగుతూ ఇట్లు చెప్పడాన్ని ప్రత్యక్షంగా చూశారు. క్రీస్తు యొక్క మొదటి రాకడను తీసుకురావడానికి, పరిచయం చేయడానికి బాప్తిస్మమిచ్చి యోహాను పంపబడినట్లుగా నీ వర్తమానము రెండవ రాకడను పరిచయం చేస్తుంది. దానిని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే దేవుని మాటలన్నీ సత్యమై ఉన్నవి. దేవుని మాటలన్నీ సత్యము. మనం ఆ గొప్ప రాజు యొక్క సన్నిధిలో జీవిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనము మన తలలు వంచుకొనుచుండగా మన ప్రశస్త సంఘకాపరి అయిన సహోదరుడు నెవిల్ వచ్చి ప్రార్థనతో మనల్ని పంపవలసిందిగా నేను కోరుతున్నాను. సహోదరుడా నెవిల్, దేవుడు నిన్ను దీవించునుగాక.